కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆయన ఏమై ఉన్నాడో, దేవుడు అనేటువంటి పదానికి పరిశుద్ధ గ్రంథం చెప్పినటువంటి ప్రతి అర్థాన్ని అర్థవంతంగా చూసుకొని దానిలో మనము నేర్చుకోవాల్సిన కొనసాగించాల్సిన ప్రతి అంశాన్ని మనం పరిశీలనాత్మకంగా చూసుకోవటానికి సిద్ధపరచబడదాం. ఈ దినము మనం నేర్చుకుంటున్నటువంటి మాట, హృదయమును పరిశోధించువాడైనటువంటి దేవుడు. సామెతల గ్రంథము 17వ అధ్యాయంలో నుంచి 3వ మాటను మనం చూద్దాం. సామెతలు 17:3, Proverbs 17:3. సామెతల గ్రంథం 17:3. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఏమిటి ఈ ప్రత్యేకత అంటే, వెండికి మూస, బంగారానికి కొలిమి, హృదయాన్ని పరిశోధించటానికి యెహోవా అనే మాట చెప్తున్నాడు. అలాగే 15వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనపడుచున్నవి, నరుల హృదయములు మరితేటగా ఆయనకు, మరితేటగా నరుల హృదయాలు ఆయనకి కనపడుతున్నాయి కదా అని చెప్తున్నాడు. కొంచెం వాక్యాలను ఈరోజు లోపలికి వెళ్ళి దేవుని యొక్క సంగతులను మనం హృదయపూర్వకంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించేద్దాం. పిల్లరా, వెండికి మూస, బంగారానికి కొలిమి అనేటువంటి పదాలు మనం చెప్పినప్పుడు మనం రెండు మాటల్ని చేసుకోవాలి. ఆలోచించండి, క్రింద వచనాన్ని మనం తీసుకునేటప్పుడు పై వచనాన్ని కలిపి మాట్లాడుకోవాల్సిన సందర్భం చెప్తున్నాడు. ఏమిటి రెండు వచనాలకి సందర్భం అంటే, వెండిని ఒక ప్రదేశంలోకి తీసుకుని వచ్చి దాని రూపాన్ని మార్చాలి అని అంటే దానికి ఒక మౌల్డ్ ఉండాలి. ఆ మౌల్డ్లోకి దాన్ని పూర్తి స్థాయిలో వేడి చేసి పలుమార్లు వేడి చేయాలి. వెండిని ఒకసారి వేడి చేస్తే కాదు, అది ఫుల్ హీట్ ఆఫ్ ఫర్నేస్లో దాన్ని లిక్విడ్ టెంపరేచర్కి తీసుకొచ్చేసి దాన్ని బాయిల్ చేసేసిన తర్వాత ఆ ప్రదేశంలో ఏమవుతుందంటే ఆ పైనుంచి పొర్లి బయటకు వస్తూ ఉంటుంది. అంటే ఫిల్టర్ అవుతూ వచ్చినటువంటి మూస ఏదైతే ఉందో అది దానికి ఇంపార్టెంట్. రెండవది బంగారానికి కొలిమి. ఎంత ఎక్కువ వేడిలో పెడితే బంగారం యొక్క ఆ రూపము, లావణ్యత, మెరుగు, మెరుపు అవన్నీ బయటకు వస్తాయి. అది ఎక్కువ ఫర్నెస్లో పెట్టడం అనేది ఇంపార్టెంట్. అలాగే మరి హృదయాన్ని పూర్తిగా పరిశీలించాలంటే ఏం కావాలి? మరి దేవుడు కావాలి. నీ హార్ట్ పూర్తిగా బయటపడాలి అనంటే దేవుడే ఉండాలి. నిజానికి ఏ దేవుడు నీ హార్ట్ని పరిశీలిస్తాడని మనకు తెలుసు? చాలామందికి దేవుడి దగ్గరికి వెళ్ళడం తెలుసు తప్ప దేవుని దగ్గర హృదయాన్ని పరిశీలింపజేసుకునేంత స్థాయిలో ఉండడం చాలామందికి తెలియదు. వాళ్ళందరూ ఏం చెప్తారంటే, మంచిగా దేవుని దర్శనం కలిగి ఉన్నామండి, మంచిగా దేవుడు మమ్మల్ని దర్శించాడని చెప్తారు తప్ప నిజానికి దేవుని దగ్గర హృదయం చెక్ చేసుకునేందుకు వెళ్ళామని చెప్పి ఎవ్వరూ కూడా మనతో మాట్లాడినట్టు కనపడదు మనకి. కారణం వేరే విషయాలు. ఆలోచించండి, దేవుణ్ణి నీకేం కావాలో కోరుకొని అడిగితే ఎవరిని? దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నీకేం కావాలో కోరుకో అంటే దేవుడు ఏం కోరుకుంటాడు? ఏం కోరుకుంటాడు? అదే మానవుని దగ్గరికి వెళ్ళి మనిషి, ఓ మానవుడా నీకేం కావాలి అని అంటే నువ్వేం కోరుకుంటావు? దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నీకేం కావాలి అని అడిగితే దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసా? నువ్వు కావాలంటాడు. అదే మానవుని వెళ్ళి మానవుడా నీకేం కావాలి కోరుకో అన్నావు అనుకో, ఏమంటాడు? ఈడు దేవుడిని కోరుకుంటాడా? కోరుకోడు. ఏం కోరుకుంటాడు? లోకంలో ఉన్న చాలా వాటిని కోరేసుకుంటాడు. అందుకే ఆ రెండింటికి తేడా చూపించటానికి, పరీక్షించటానికి ఒక రిమార్క్, ఒక బెంచ్, ఒక స్కేల్, ఒక పొజిషన్ కావాలి అని అంటే అక్కడ గాడ్ అంటే దేవుడు ఉంటేనే ఆ పరీక్షలో మనిషి గెలుస్తాడా ఓడిపోతాడా అనేది ప్రత్యక్షమవుతూ ఉంటుంది. అందుకనే మరి మానవుడు లోకంలో ఉన్న ఇతర ఏ రకమైన గొప్ప వాటికన్నిటికంటే ఉత్తమమైన వాడు అనే విషయం మనకు తెలుసు. మానవ జీవితం పట్ల దేవునికి అంత ఉన్నతమైన ఉత్తమమైన సంకల్పాలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మన కోరికకు కేంద్రం ఎవరు? హృదయం. కోరికకు కేంద్రము హృదయం అవుతూ ఉంది. అయితే ఒక మానవుని తయారు చేసిన తర్వాత ఆ సృష్టి అంతటిని దేవుడు ఏం చేయమన్నాడు తెలుసా? ఏలుబడి చేయన్నాడు. టోటల్ సృష్టిని చేసిన తర్వాత దానిని ఏలుబడి చేయండి అని చెప్పిన తర్వాత ఆ ఏలుబడి చేయమన్న మనిషి ఆ ఏలుబడికి కావలసిన పరిస్థితుల్లో పోరాటము చేస్తేనే గెలుస్తాం అనేది మనందరికీ తెలిసిన విషయం. ఏదైనా నేను దానిని నేను ఏలుబడి చేయటానికి గెలవాలి అంటే ఖచ్చితంగా నేను ఏం చేయాలి? దాని మీద పోరాడి లేక యుద్ధం చేసి నేను గెలవాల్సిందే. నేను గెలిస్తే తప్ప దానిని నేను పోరాడలేనని విషయం మనకు అర్థమైపోయింది. అయితే ఈ ఏలుబడి అనేటువంటి పోరాటాలలో మానవులందరూ కూడా చిక్కుబడిపోయి రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు. నేటి దినాలలో ఉన్నటువంటి నాగరికత కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, హ్యూమన్ రిసోర్సెస్ విలువలు కానివ్వండి, మరి సంబంధాలు కానివ్వండి, ఆత్మీయతలు కానీ, ఇవన్నిటిని కూడా మానవుని యొక్క అవుటర్ ఎగ్జిస్టెన్స్ శరీర సంబంధమైన బాహ్య రూపాన్ని మార్చగలిగాయి తప్ప అంతరంగాన్ని మార్చగలిగాయా? ఎనీ టెక్నాలజీ ఏది మార్చలేకపోయింది. మేబీ ఒక్కొక్క మనిషి ఈరోజు కొన్ని లక్షల రూపాయల కోట్ల రూపాయల జీతాలను సంవత్సరానికి ప్యాకేజీలుగా తెచ్చుకుంటున్నారు. వాళ్ళ హార్ట్ ఏమైనా మారిందా? వాళ్ళ అంతరంగం ఏమైనా మారిందా? ఏం మారదు. బాహ్యంగా నువ్వు తిరిగే కారు మారుద్ది, నువ్వు తినే హోటల్ ప్లేస్ మారుతూ ఉంటుంది, నీకు ఆ ప్రయాణ సాధనాలు మారుతూ ఉంటాయి తప్ప నీ లోపల ఉన్నటువంటి నేచర్ మారటం అనేది ఎక్కడ జరగని విషయం మనందరికీ తెలుసు. అయితే హృదయం ఎప్పుడూ కూడా బలహీనంగానే మనం నిలబడింది. చూడండి ఆదికాండము 6:5 ఆదికాండము 6:5 నరుల యొక్క చెడుతనము భూమి మీద ఏంటి గొప్పదంట? మనుషులు గొప్పోడు కాదు, మనుషుల యొక్క, నాకు తెలిసి ఆ రోజుల్లో గిన్నీస్ బుక్కే కనుక ఉండుంటే ఫస్ట్ ద వర్స్ట్ హ్యుమానిటీ అని గిన్నీస్ బుక్లో ఫస్ట్ ఎక్కిచ్చేవారు దేన్ని. అందుకే గొప్పది అన్నాడు కదా, చెడ్డది గొప్పది.
భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు.
మామూలు కాదు, హృదయములలోని తలంపులలోని ఊహల యొక్క అంతయు
ఎల్లప్పుడు కేవలం చెడ్డదని.
ఎప్పుడు కేవలం చెడ్డదని
యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనను.
ఈ పదాలు రాసిన రచయిత ఆదికాండమును మోషి అని చెప్తాం, గానీ ఈ తెలుగు బైబిల్ ట్రాన్స్లేట్ చేసిన పండితులకు జోహార్లు. వాళ్ళు వాళ్ళు తప్పు చేస్తున్నారనే విషయం, వాళ్ళు బాధపడుతున్నారనే విషయం, వాళ్ళు ఇలాంటి పాపం చేస్తున్నారనే విషయం తెలిసిన తర్వాత అంట ఆ విషయం దేవుడు తెలుసుకుని దేవుడు ఎక్కడ నొచ్చుకున్నాడని రాశాడు? దేవుడు కూడా హృదయంలోనే బాధపడ్డాడంటే రాయి రప్ప కాదు, చెట్టు పుట్ట కాదు, ఆయన హృదయం కలిగిన వాడని మనకు అక్కడ అర్థం చేసుకునేలా చెప్పాడు. హృదయములో నొచ్చుకునేను ఆ బర్డెన్, ఆ వేదన దేవునికి ఎక్కడ కలిగిందంట? హార్ట్లో కలిగింది. ఎందుకు? మానవుని తయారు చేసినందు, మానవుని ఊహ, మానవుని ఆలోచన, మానవుని దురుద్దేశం అవన్నీ చెడ్డవి అని చూసి ఎందుకు వీళ్ళని నేను తయారు చేయాల్సి వచ్చింది అని చాలా బాధపడ్డాడంట. ఇంతకీ ఆ బాధ వెనక వాళ్ళందరూ చేసిన పోరాటాలు ఏంటో తెలుసా? ఏలుబడి. మీరందరూ భూమిని ఫలించి నిండించి ఏలుబడి చేయండి చెప్తే ఆ ఏలుబడి అనే దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళల్లో పోరాటాలు, యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి. అటుపెట్టికి వాళ్ళ హార్ట్లో చెడ్డతలంపు వచ్చిందని దేవుడు చూశాడనమాట, హృదయంలో నొచ్చుకున్నాడంట. అయితే ఇక్కడ పెరిగిన జనాలలో ఒక్కడైనా ఉంటే బాగున్ను, వాడిని బాగు చేద్దామని దేవుడు ఎప్పుడు ఆలోచన చేశాడు? ఒక్కడు, కేవలం ఒక్క మనిషి ఉన్నా చాలు అని ఆలోచన చేశాడంట. మరి అందుకే మనం మన పరిస్థితులు మనం కనుక చూసుకున్నట్లయితే చూడండి, దేవుని వెతుకులాడేటప్పుడు పెరిగిన జనాలలో ఒకే ఒక్కడున్నా సరే శరీరాన్ని కానీ తలాంతుల్ని కానీ శక్తి సామర్థ్యాలు కానీ విశ్వాసాలు కానీ భక్తిని కానీ దేవుడు వెతకలేదు. కానీ ఎవరిని? మనుషుల్ని. ఏం వెతకలే దేవుడు? దేవుడు ఏం వెతికాడో తెలుసా? తన హృదయాన్ని అర్థం చేసుకునేవాడు ఉంటాడేమో అని వెతికాడు. ఎవరిని? తన హృదయాన్ని. దేవుడు తన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేవాడు ఎవడని ఉంటాడేమో అని వెతికాడు. ఎవరిని? తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు. మూడు, తన హృదయాన్ని సంతోషపెట్టేవాడు ఎవడని ఉంటాడేమో అని మొదటి నుంచి వెతుక్కున్నాడు దేవుడు. మనుషుల్ని తయారు చేసిన తర్వాత ఆయన నా కొరకు బలవంతులు ఉంటారా, నా కొరకు జ్ఞానవంతులు ఉంటారా, నా కొరకు సమర్థవంతులు ఉంటారా అని ఎతకలా. తన హృదయములో ఉన్న ఆలోచనలు, హృదయములో ఉన్నటువంటి సంతోషం, హృదయాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తిగా ఎవరైనా ఉంటాడేమని వెతుక్కున్నాడు. ఇప్పుడు మనం 15:11 చదివిన ఆ వచనాన్ని గుర్తు చేసుకుందాం. దేవునికి మూడు కనపడుతున్నాయంట. ఆ మూడు ఏంటి స్పెసిఫిక్ ఇక్కడ చెప్పాడో చూడండి. మొట్టమొదటిది ఆయన ఏంటట? పాతాళము, అగాధకూపము యెహోవాకు కనపడుచు ఉన్నవి, నరుల హృదయములు మరితేటగా. సామెతలు 15:11 మరితేటగా ఆయనకు కనబడును కదా, ఆయన చూస్తున్నాడు కదా. ఏమేంటి దేవుడు చూస్తున్నాడు? అక్కడ ఎంత స్పెసిఫిక్గా రాసినాడో చూడండి. మొట్టమొదటిగా పాతాళము. బైబిల్లో ఏముందంటే షియోల్ అన్నాడు, లేక హెల్ అనుంది. అదొక ప్లేస్, హెల్ అనేది ఒక ప్లేస్. రెండవది అగాధ కూపముని అబద్ధోన్ అన్నాడు. అబద్ధోన్ అంటే నాశనము చేసే స్థలము, అదన్ని కంప్లీట్గా నల్లిఫై చేసేటువంటి ప్లేస్ అన్నమాట. ఇంకొక విధంగా చెప్పాలంటే పెర్సిక్యూషన్ అని ఉంది తెలుగు ఇంగ్లీష్ బైబిల్లో. మూడవది మానవుని హృదయం. ఈ మూడు ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మీరెవరైనా పలానా ఊర్లో నయాగరా జలపాతాలు ఉన్నాయండి, పలానా దగ్గర ప్యారిస్ టవర్ ఉందండి, పలానా దగ్గర పలానా ఎత్తైన ప్రదేశం కొండ ఉంది, ఇక్కడ పలానా ఉంది అని అంటే మనందరం వెతుక్కుని వెళ్ళి చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా మీకు పలానా దగ్గర హెల్ ఉందండి అని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు, ఏ ఊర్లో చెప్పలేదు. అమెరికా, జపాన్, చైనా, ఇండోనేషియా, సింగపూర్, మన ఇండియా, ఏ దేశంలో కూడా మీకు కనపడలేదు హెల్ ఎక్కడుందో? తెలియలే. అగాధ కోపం, పెర్సిక్యూషన్, లేక అబద్ధం అనేది ఎక్కడుందో మీకు ఎవరైనా చెప్పారా? అది తెలియదు. ఏమంటే మిమ్మల్ని ఇలా చూపించి మీ హార్ట్ ఎక్కడుందంటే మీరు ఎవరైనా చెప్పగలరా? ఎక్కడుంది? ఏది? ఇదే, ఇది గుండెకాయ. దేవుని వాక్యము చెప్తున్న హృదయం ఎక్కడుందో మీరు ఎప్పుడైనా చెప్పగలరా? ఈ మూడు మనుషులకి ఎవరికి కనపడలేదు. ఈ మూడు ప్లేసులు కాదు, ఈ మూడు ప్రదేశాలు కావు. ఈ మూడు చూడగలిగిన ఒకే ఒక కన్ను దేవుని కన్ను, ఆయనకు మాత్రమే కనపడింది. ఏమండి, నేను ఇక్కడ నిలబడ్డా, నేను వాక్యం చెప్తున్నా, నా హృదయం నిండా రకరకాల విషయాలు ఉంటాయి, కానీ నా హృదయం లోపల ఏముందో చూసినాడు ఎవడు? కానీ మీకేం కనపడింది? నా హార్ట్ ఏది అంటే మీరు ఎక్కడ చెప్పగలరు? కోస్తే వచ్చే గుండెని చూపిస్తారంటారు. శారీరకమైన అవయవాన్ని కాదు అది, అది సమ్వేర్, సమ్వేర్. యేసు ప్రభువారు ఏమన్నాడో తెలుసా? నీ ధనము ఎక్కడుండునో. ఇప్పుడు చెప్పండి, హార్ట్ ఎక్కడుంది? అందుకే పాకెట్ ఎక్కడ కుట్టాడు అన్నాడు ఒకడు. ఓరు బాబు, అలాంటి కథలు చెప్పకో, పాకెట్ అని కథలు గుండెకాయ ఉంటుంది, దాని కింద మన డబ్బు ఉంటుంది. కాదు కాదు, అంటే కొన్ని ప్లేసెస్ మానవుల కన్నులకు అవి కనపడనివి, దేవుడు మాత్రమే చూడగలిగిన మూడు ప్రదేశాలు ఏమిటట? పాతాళము, అగాధ కోపము, మానవుని యొక్క హృదయం. ఈ మూడు ప్రదేశాలు పురావస్తు శాఖ వాళ్ళకి కానీ, నువ్వు చెప్పుకునేటువంటి ఇంకా ఏ ఇతర సైంటిస్టులకు కానీ కనపడవు. కేవలం ఎవరికి తెలుసు? మొదటి సమయల గ్రంథంలో 16వ అధ్యాయము 7వ వచనంలో ఆ రెండవ భాగం నుంచి చదివితే ఆయన ఏమన్నాడో చూద్దాం. 1 Samuel 16:7.
అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును
అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టేవాడిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేని చూస్తాడు చెప్పండి? ఇప్పుడు మనందరం దేని చూస్తాం? తెల్ల బట్టలు వేసుకుని కమ్యూన్కి, తెల్ల బట్టలు వేసుకుని పైనుంచి కిందకి, సాక్సులు కూడా తెలుపు వేసుకుని, క్లిప్పులు కూడా పైన పెట్టుకుని, టిక్ టాక్లు కూడా తెలుపు పెట్టుకుని, గాజులు, వాచికి బెల్ట్ కూడా తెలిపేసుకుని, కళ్ళద్దాల ఫ్రేమ్కి ఈ సైడ్ రెక్కలు కూడా తెలుపులేసుకుని, నేను దేవుని సన్నిధిలోకి వస్తున్నానని వచ్చావనుకో. నీ హార్ట్ని చూస్తాడా దేవుడు, డ్రెస్ని చూస్తాడా? ఇక్కడే తేడా వస్తుంది. ఎందుకనంటే మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడుతున్నప్పుడు దేవుడు దేని లెక్క పెడతాడంట? దెర్ ఇస్ సంథింగ్ డిఫరెన్స్, ఏదో ఉంది. దేవుని యొక్క లెక్కలో మనం చూడాల్సినవి, చూపించుకోవాల్సినవి వేరే ఉన్నాయి. అక్కడ గుర్తుపెట్టుకోండి, ఒకని యొక్క కొలమానము యొక్క బహుమానము దేవుడు హృదయమును బట్టి ఇస్తాడు తప్ప నీ రూపాన్ని బట్టి ఇవ్వడు, నీకు చక్కటి అందాన్ని బట్టి ఇవ్వడు, నీ పోలికలను బట్టి ఇవ్వడు. ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, ఎవరో మిల్ గిబ్సన్ సినిమా తీసినప్పుడు ఆ హీరోని వెతికిన తర్వాత ఆడి ఫోటోలు అందరూ ఇళ్లలో పెట్టేసుకుంటే పాప ఏడుస్తున్నాడంట. ఏంటనంటే, నేను యేసు ప్రభుగా నటించిన దానిలో నా బొమ్మ తీసుకెళ్ళి ఎవడెవడు ఇంట్లో పెట్టేసుకుని కొవ్వొత్తులు వెలిగించేస్తున్నారు, ఏం జరుగుతుంది ఇది అని. ఎందుకు? అతని యొక్క రూపాన్ని మనం చూసి యేసు ప్రభు రూపం అనుకున్నావు. మేకప్ చేస్తే నువ్వు కూడా మారిపోవచ్చు, నిన్ను కూడా రెపకలా తయారు చేయొచ్చు, అవసరమైతే శారంలా తయారు చేయొచ్చు. మరి ఆ భయపడకము అని మనం వేసాం కదా నాటకాలు, ఎక్కడ స్టేజ్ మీద క్రిస్మస్లో మరియమ్మ ఏమైనా నువ్వు తయారు చేయొచ్చు, కానీ నీ హృదయం ఏంటి అనేది మాత్రమే ఆయన చెక్ చేస్తున్నాడు. జాగ్రత్త, హృదయమును లక్ష్య పెట్టివాడు. ఎందుకు ఒకని బహుమానము, ఒకని కొలత ఖచ్చితంగా హృదయమే అనంటే, దేవుని వాక్యములో ఖచ్చితంగా ఆ విషయాలు, హృదయము అనేటువంటిది జరిగించిన ప్రతి కేంద్రము నీ శరీరమును జరిగించేటువంటి క్రియలు, ఏ పనులైతే ముందుకు కొనసాగింప చేస్తాడో, ఏ పనుల్లోనైతే నువ్వు ముందుకు వెళ్ళాలో, ఆ పనులన్నిటికీ నీ టోటల్ బాడీని డ్రైవింగ్ చేసే ఫోర్స్ ఏంటి? హార్ట్. బయటికి కనపడకపోవచ్చు, కానీ లోపల మనకి ఎంత జరుగుద్దో, ఏం చేయగలమో మనందరికీ తెలుసు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, హృదయము, మనస్సు, తలంపులు ఇవన్నీ ఒకే దానికి వాడబడ్డాయి. హృదయం యొక్క తలంపులు, ఊహ, ఈ పదాలన్నీ ఏంటంటే హార్ట్ లోపల జరిగిస్తున్న రకరకాల పరిచర్యలకు ఉద్దేశాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు పనిచేసేటప్పుడు దాని వెనక, ప్రతి ఒక్క పని వెనక నాలుగు ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఉంటాయి. మినిమం 4. ప్రతి పనికి మీరు ఇంట్లో కూర్చుని నిద్రపోతున్నా కూడా ఈ నాలుగు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటో తెలుసా? ఉద్దేశం. ప్రతి పనికి నీకేమైనా ఉద్దేశం ఉంటుందా ఉండదా? ఉద్దేశం. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏదో ఒక ఒక ఆ లోపల ఒక ఇంటెన్షన్, మోటివేషన్ అనేది నీ హార్ట్కు ఉంటుంది. రెండోది కోరిక, అది చెయ్యాలి అనే తపన, కోరిక ఉంటాయా లేవా? ఏ పనైనా కోరిక లేకుండా చేసేవాడు ఎవడ ఉన్నాడా? ఆశ లేకుండా చేసేవాడు ఎవడన ఉంటాడా? ఖచ్చితంగా కోరిక. మూడోది ప్రతిఫలము, రిజల్ట్. ప్రతిఫలము ఆశించకుండా ప్రతిఫలము ఏమీ పొందుకోను అని తెలిస్తే ఏ పనైనా చేస్తావు నువ్వు? చేయు. ఖచ్చితంగా నీకు మూడోది ఏం కావాలి? ప్రతిఫలం కావాలి. నాలుగోది ప్రేరేపణ, ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఈ నాలుగు పనులు నీకు లేకుండా నువ్వు మనిషివి కావు. ఒకవేళ మనిషివైనా నువ్వు ఏ పని చేయలేవు. ఏ పనైనా చేసినా వెనక ఈ నాలుగు విషయాలు ఉంటాయి. నేను ఒక మనిషిని నేను తిట్టాను, తిట్టడం వెనక నా ఇంటెన్షన్ ఏంటి చెప్పండి? నేను హ్యాపీ అవుతాను అవునా? నేను హ్యాపీ అవడానికి అవతల మనిషిని ఏం చేస్తాను? తిడతాను. నేను తిట్టి కోపడి సారీ చెప్తాను, నేను వెంటనే సారీ చెప్తాను, తర్వాత విషయం. కానీ ముందు నేను కోప్పడేటప్పుడు నాకు ఉండే సంతోషం ఉంటుంది, నా ఆనందం ఉంటుంది, నా రిలాక్సేషన్ ఉంటుంది. నా ఉద్దేశ్యము, నా కోరిక, నా ప్రతిఫలము, నా ప్రేరణ ఈజ్ ఈక్వల్ టు చర్య. ఇట్స్ యాక్షన్. ఇక్కడ కూర్చున్న మీరు దేవుని సంగతులు ఎరిగిన తరువాత కూడా నీ హృదయములో దేవుని లక్ష్య పెట్టక, నీ హృదయమును దేవుడు పరిశోధిస్తాడని తెలియక, శారీరకమైన, లోక సంబంధమైన, మనుష్య సంబంధమైన, భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, దయ్యముల సంబంధమైన అనేక జ్ఞానాలతో నింపబడి నీ ఒక చర్యను కొనసాగించేటప్పుడు దేవుడు నీ హృదయాన్ని చెక్ చేస్తాడని నీకు ఎందుకు తెలియలేదు? చాలామంది ప్రేరేపించబడి చేసే పనుల్లో గాడ్ ఈజ్ చెకింగ్ మై హార్ట్, ఆయన మాత్రమే నా హృదయాన్ని చూడగలడు, ఆయన తప్పక నా తప్పక నా పరిస్థితుల్ని ఎరుగు ఆలోచిస్తున్నాడు అనే విషయం మనకి అర్థం కావట్లేదు. కానీ మనల్ని మనం ఎగ్జామిన్ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తు చేసుకోండి. సైకాలజిస్టుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కొన్ని కనిపెట్టేస్తారు లేదా? వీళ్ళు ఎందుకు ఈ పని చేయాల్సి వస్తుంది అనే విషయం సైకాలజిస్టులు చెప్పేస్తారు. ఏమంటే సైకాలజిస్టుల మాట పక్కకు పెట్టి మీ అమ్మని తీసుకెళ్ళి చెప్పేస్తారా లేదా? నిన్ను పెంచిన ఆవిడ ఏం చెప్పద్ది? నువ్వు ఏ యాసాలు ఎప్పుడెప్పుడు ఎందుకెందుకు ఎలాగేస్తావో, ఎలా తిరుగుతావో, ఎలా మాట్లాడతావో, ఏం చేస్తావు అంటే తల్లికి ఇయరికి. నీ ఫ్రెండ్ని తీసుకెళ్తే మిగిలిన చెప్పేస్తాడు లేదా? మిగిలినవన్నీ వచ్చేస్తాయి. సైకాలజిస్ట్ చెప్తాడు, తల్లి చెప్పుద్ది, స్నేహితుడు చెప్తాడు. దేవుని ఆత్మకు మరుగైనది ఏమైనా ఉందా? సైకాలజిస్ట్ అన్నీ కనిపెట్టగలడా? అమ్మ అన్నీ కనిపెట్టగలదా? స్నేహితుడు అన్నీ కనిపెట్టగలడా? దేవుడు దేన్నైనా కనిపెట్టకుండా ఉండగలడా? అన్నిటినీ ఆ యహో ఆత్మయుద్ధు నేను ఎక్కడికి పోగలను? ఆ వాక్యం చదివేటోడు మనకు పెద్దగా భయం అనిపిస్తుంది, కానీ ఇలా వివరించుకునేటోడు మాత్రం అయ్యి బాబోయ్ అనిపిస్తూ ఉంటుంది. బైబిల్ యొక్క వివరణ అది. సామెతల గ్రంథం చూడండి 24:12 ఆయన మనతో చెప్పిన చక్కటి జ్ఞాన సంబంధమైన వాక్యది. ప్రొవర్బ్స్ 24:12
ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొని ఎడల,
ఈ సంగతి మాకు తెలియదు అని నువ్వు అనేసుకుంటే,
హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా.
నీ హృదయానికి సార్ నేను సరిగ్గా వినలేదండి అన్నావు అనుకో, కొంతవరకు బెటర్. నాకు తెలియదు అన్నావు అనుకో, నీకు తెలుసో లేదో తెలిసిన వాడు ఉన్నాడా లేదా? ఎలా పట్టేసుకుంటాడు? సాలే నువ్వు ఈరోజు తప్పించుకోవచ్చు, ఎగ్జామ్ రాసేయడానికి నీకు క్వశ్చన్కి అర్థం రాకపోవచ్చు, లేకపోతే సరైన భావం పదాలు రాకపోవచ్చు, కానీ నీ హృదయానికి సంబంధించినంతవరకు ఆయనకు తెలుసా తెలీదా? చాలా కీన్లీ అబ్జర్వేషన్. ఇంకేముందో తెలుసా? నిన్ను కనిపెట్టివాడు దానిని ఎరుగును కదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము
చేయును కదా.
అంటే ఇప్పుడు మన పనులకు తగినట్టుగా మన జీవితంలో కొన్ని రిఫ్లెక్షన్స్ వస్తున్నాయి అని అంటే, దాన్ని మరికొన్ని శాస్త్ర గ్రంథాలు ఏం చెప్పాడు తెలుసా? నుదుటి రాత అని కొంతమంది మాట్లాడితే లేదు, కర్మకు ప్రతిచర్య అని చెప్తారు. కర్మ అంటే నువ్వు చేసిన పనికి నువ్వు పొందుకునేటువంటి ప్రతిఫలము. నువ్వు ఇంత ఇంత చేస్తే ఇంత నీకు వస్తుంది, నువ్వు ఎప్పుడో ఇచ్చేసావు దాని కర్మ ఫలితం ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అని అంటారు. కానీ దేవుడు కర్మ ఫలితం గురించి చెప్పలా. నువ్వు చేస్తున్నటువంటి పనులు మొదట నువ్వు చేస్తునేటప్పుడు అవి విత్తనాలు అవుతాయి. నెమ్మదిగా విత్తనాలు ఏమవుతాయి? నీకు ఫలాలను తెచ్చిస్తాయి. అవి పెరిగి పెద్దవై పూసి పుష్పించి ఫలాలను ఇస్తాయి. అంటే దాని చర్య నీ శరీరము మీదకు పూర్తిగా అవి వచ్చినప్పుడు నువ్వు బలహీనతను అనుభవిస్తున్నావు. ఇది జాగ్రత్త. సో దేవుడు ఖచ్చితంగా ప్రతీకారం చేయాలి అని అంటే నీ ఆలోచనలు, నీ మాటలు, నీ పనులు, లేక నీ క్రియలు ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు పరీక్షిస్తాడు. కొన్ని మాటలు మనం కొంతమంది యొక్క జీవితాలను చూసి మనం కొన్ని విషయాలను అర్థం చేసుకుందాం. మొట్టమొదటిగా అబ్రహాము దగ్గరకు వద్దాం. అబ్రహాము యొక్క లక్షణాలు, ఒక అన్యుడు, ఈజ్ నాట్ ఎ జూయిష్ మ్యాన్. అతడు ఒక అన్యుడైనటువంటి, విగ్రహాలను తయారు చేసుకున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు చూచి అతన్ని పిలిచాడంట. ఏమిటికు పిలిచాడు? అతని 12వ అధ్యాయంలో అతన్ని పిలిపించినప్పుడు అతనికి చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ చదవండి ఒకసారి 12వ అధ్యాయంలో ఆయన పిలిపేంట, నీవు లేచి
నీ దేశము నుండి,
ఆది కాండం 12వ అధ్యాయం, నీవు లేచి నీ దేశము నుండి,
నీ
బంధువుల దగ్గర నుండి,
నీ
తండ్రి ఇంటి నుంచి
బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి,
నిన్నేం చేస్తాను నేను, గొప్ప జనంగా చేస్తాను,
నిన్ను ఆశీర్వదించి
ఆశీర్వదిస్తాను,
నీ నామమును గొప్ప చేయుదును.
చూడండి, ఇవన్నీ దేవుడు వాళ్ళకి ఆ విషయాలు చెప్తునేటప్పుడు అబ్రహాముకి ఒక విషయం ఆలోచన ఉండొచ్చు. ఇక్కడ నేను మీలో ఎవరినైనా, నేనే మామూలుగా ఉన్న సాధారణమైన మనిషిని నేనే ఇక్కడ చూస్తే, కొంతమందిని చూసి ఎవరైతే స్పిరిచువల్గా అనండి ఒకసారి, సిన్సియర్గా, పర్ఫెక్ట్గా, కూల్గా, హోలీగా, ప్రేయర్ఫుల్గా ఉంటే మనందరం ఇలాంటి వాళ్ళకి తెచ్చుకుంటాం. ఏం చెప్తారు మీ పిల్లలకి? నువ్వు బాగా ప్రేయర్ చేసుకో, దేవుడు నీకు ఇది ఎంతసేపు ప్రేయర్ చేస్తే అలాగే ఇస్తాడన్న దానికి రుజువు చూపించగలరా మీరు? ఊత పదంలాగా వాడేడినే పిల్లలు తిరిగి అడిగిసారు, నేను బాగా ప్రేయర్ చేసుకుని పరీక్ష రాశాను, మరి నాకు ఎందుకు మార్కులు రాలేదని అడిగితే ఏం చెప్తారు? అందుకే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. జాగ్రత్తగా వాళ్ళతో పాటు కూర్చుని కొన్ని పనులు చేయాలి మీరు, అప్పుడు ఆ పనులు వస్తాయి. సరే, ఇలా ఉండే వాళ్ళని ఎవరైనా నేను చూసి, నువ్వులే, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను గొప్ప చేస్తా, నిన్ను అనేక జనముల ఎదుట తండ్రిగా నిలబడతా పదా అన్నావు అనుకో, నువ్వు ఫస్ట్ నన్ను ఏమడుగుతో చెప్పు, ఎక్కడికి అడుగుతావులేదా? వెంటనే ఎక్కడికి అంటే నేను చెప్తే కానీ రావా, లే పదా అన్నాను అనుకో, అదేంటండి అలా కోప్పడిపోతారు? మీరేది చెప్తే నేను కొంచెం హ్యాపీగా దానికి తగ్గట్టు వాటర్ ట్యాంకా లేకపోతే బిబ్బా ఏదో పట్టుకురావాలో చూసుకుంటాను నేను, అంతే గొడుగా అని ముందు మనం ముందే కొన్ని ఇష్యూస్ని ఆలోచనలో పెట్టుకుంటాం. మంచిది, నువ్వు చెప్పేటప్పుడు ఖచ్చితంగా నన్ను ఇలా చేయాలి అని చెప్తే నువ్వు వస్తానంటావు. కానీ అబ్రహాము బయలుదేరేటప్పుడు తనకున్నటువంటి పరిస్థితుల్లో నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానని కానీ, జాగ్రత్తగా వినండి, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానని కానీ, మళ్ళీ చదువు అది,
నేను నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి.
చూడండి, దేవుడు తనకిచ్చినటువంటి ఆఫర్లు ఏంటో చెప్తున్నాడు, గొప్ప జనముగా చేసి, ఆశీర్వదించి,
నామమును గొప్ప చేసి,
నీ పేరును గొప్ప చేసి,
నీవు ఆశీర్వాదముగా,
ఆశీర్వాదంగా నిన్ను నిలబెట్టి,
నిన్ను ఆశీర్వదించు వారిని,
నువ్వు ఎవడు, నిన్ను ఎవడు ఆశీర్వదిస్తే ఆళ్ళని నేను మళ్ళీ చూసుకుని,
నిన్ను దూషించు వారిని శపించదను,
భూమి యొక్క సమస్త వంశములు
నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా.
చూడండి, అబ్రహాముతో చెప్పిన దీవెనల కోసం అబ్రహాము బయలుదేరలేదు. దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్ టు రిపీట్ దిస్ వర్స్. నీకు ఇది ఇస్తాను కాబట్టి లే అనంటే అబ్రహాము ఆ ఇస్తాడు కాబట్టి అని బయలుదేరలేదు. ఇప్పుడు నేనే గనక నిన్ను పిలిచి లే రా పద అన్నాను అనుకో, ఎక్కడికి, ఎప్పుడు, ఎందుకు, ఏమిస్తావు, ఎలా ఇస్తావు, అవన్నీ ఏ టైంకి వస్తాయి, నాకు ఏమన్నా కార్డు ఇస్తావా లేకపోతే ఇంకేమైనా అది ఇస్తావా, మనం అన్ని డిసైడ్ చేసి వెళ్తాం. అబ్రహాము దేవుని నమ్మి తన హృదయాన్ని పరిశోధించినప్పుడు దేవుడు తనని హృదయాన్ని ఎందుకు తీసుకున్నాడో తెలుసా? ద ఓన్లీ వన్ రీజన్, అతడు తనకిచ్చే వాటి మీద ఆశ కలగలేడు, పొందుకునే వాటి మీద ఆశ లేదు. కానీ ఈరోజు నేటి క్రైస్తవ్యం ఖచ్చితంగా ప్రతి ఒక్కడు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాడంటే దేవుడి దగ్గర ఏదో దొరుకుద్ది అని ఎవడో ఆశ పెడితే చెప్తున్న వాటి కోసమే వస్తున్నారు. దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళందరికీ ఏదో కోరికే. ప్రతిసారి ఎక్కడ పరిచర్యలు చూసినా అక్కడికి వెళ్ళి ఏదేనో దొరికితే పట్టేసుకుందాం, పీకేసుకుందాం, లాగేసుకుందాం, దోచేసుకుందాం, దాచేసుకుందాం, ఈ తపనే క్రైస్తవ్యంలో నిలబడిపోయింది. తప్పు పాస్టర్లదో, వాక్యముదో, అర్థం కాని నీ మైండ్దో నాకు అర్థం కావట్లా. ప్రతి సమస్య సంథింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ గాడ్. అబ్రహాము అలా ఆలోచించాల, దేవుడు నాకు ఈ ఆశలు పెడుతున్నాడు కదా, ఈ ఆఫర్ మీద ఆఫర్లు ఇస్తున్నాడు కదా, ప్రభువా ఇంకేమైనా ఉన్నా ఏంటి, మనం వెలుకలు తిరుగుతాం, ఇంతేనా, అంతేనా, అంతేనా అంటే మన ఇంట్లో అమ్మ మనల్ని కదిలించాలంటే ఏం చేస్తుంది? మళ్ళీ ఇంకొంచెం ఒరే నాని నీకు అది కూడా ఇచ్చేస్తాను రారా అంటే అప్పుడు అలా చెప్పు, ఇప్పుడు వస్తా. అది కూడా ఆశ కలిగినటువంటి వ్యక్తి అలా. ఎందుకంటే హెబ్రీ పత్రిక 11లో ఆయన చెప్తున్నాడు ఆ మాట చూడండి, 11:8 హెబ్రీ పత్రిక ఆది కాండం మీరు 12వ అధ్యాయం చదివితే, హెబ్రీ చదవకుండా మాత్రం బైబిల్ తిప్పకండి, ఇక్కడ అక్కడికి వెళ్ళి మరొకసారి రిపీట్ చేసుకోండి. అలాంటి లక్షణం నాకు ఇవ్వు ప్రభువాని హృదయం నుంచి ఒక మూలుగు మూలగండి. 11:8 హెబ్రీ పత్రిక.
అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో.
ఎక్కడికి అనే ప్రశ్న మనకు వస్తే అది దానికి గాని
అది ఎరుగక బయలు వెళ్ళను.
ఎరుగక, ఏదో వస్తుంది, ఏదో ఇస్తారు, అది నాకు దొరుకుద్ది. అసలు హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్, హీ మూవ్డ్ ఇట్. ఇప్పుడు అర్థమైందా? దేవుని పక్షంగా అబ్రహాము నడవాల్సి వచ్చినప్పుడు తన ఆస్తి కానీ, రాజరికం కానీ, పెద్దరికం కానీ, ఆశీర్వాదాలు కానీ వెంపర్లాడలేదు. అలా నిలబడ్డాడు, అలా బయలుదేరాడు అబ్రహాం. మరొక మాట చెప్పాలి, అబ్రహాం తర్వాత మనం చెప్పుకునేటువంటి యాకోబు దేవుడు. అందుకే అబ్రహాము దేవుడు అని ఎందుకు అనిపించుకున్నాడు అంటే, అందుకే అనిపించుకున్నాడు యాకోబు, సారీ ఇస్సాకు దేవుడు. ఇస్సాకు గురించి బైబిల్లో ఎక్కువ ఏమైనా ఉన్నాయా? మ్యాక్సిమం 1.5 చాప్టర్ ఉంటుంది, పెద్ద ఎక్కువ విషయాలు ఏం లేవు. కానీ ఇస్సాకు దేవుడు అనిపించుకున్నాడు అంటే అబ్రహాము తండ్రి గారి దగ్గర ఉన్న లక్షణాలన్నింటినీ అతను పొందుకోగా ఇంకొంచెం బెస్ట్ క్వాలిఫికేషన్స్ ఇస్సాకులో వచ్చేసినాయి. ఇస్సాకులో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఏంటో తెలుసా? ఎంత తక్కువగా రాయబడినా తన హృదయం ఎప్పుడూ కూడా దైవ చింతనలోనే ఉండేది, దేవునితో ధ్యానంలోనే గడిపేవాడు, దేవుని ఉద్దేశాలను సఫలపరచడానికి మాత్రమే తన జీవితాన్ని సిద్ధపరచుకునేవాడు. అంతేకాదు ఏ పరిస్థితుల్లో కూడా తన తండ్రి అడుగు జాడలలో ఏ విషయంలో నుంచి దాటిపోకుండా నిలబడిన వ్యక్తి ఇస్సాకు. మూడోది యాకోబు దేవుడు అని మనం చదువుతాం. ఎందుకు యాకోబు గురించి? అతడు మోసం చేయటానికి అమ్మ ప్రేరేపణ వల్ల మోసం జరిగినా, తిరిగి తన హృదయాన్ని ప్రేరేపించుకున్న తర్వాత అతడు ఖచ్చితంగా తప్పు చేయకూడదని, ఆయన జషురునిగా మారేటప్పుడు ఖచ్చితంగా దానిలో నుంచి బయటకు వచ్చేసాడు. ఆయన్ని దేవుని యొక్క పేరు పెట్టి పెనుగులాడి దెబ్బలాడుకున్నప్పటికీ కూడా, ఆ ఫైట్ అంతట్లో కూడా మోసగించుచున్న తన హృదయాన్ని గద్దించుకుని దేవునికి కావాల్సింది నేను దేవుని ఎతికే హృదయాన్నే అని అతడు దేవుని ఎదుట కనపరుచుకుని గోత్రాలకు కర్తగా మారాడు. ఇంత జరిగింది అని అంటే, ఆదికాండంలో నుంచి చూస్తున్న మనం అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పించుకుని ఆఖరికి నూతన నిబంధనలో కూడా ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారు మెన్షన్ చేశాడు. ప్రతిసారి ఆ విషయాలను ఆయన మెన్షన్ చేస్తున్నాడు అని అంటే దాని వెనక ఉన్నటువంటి ప్రత్యక్షమైన ఉద్దేశాన్ని, ఆ సంతోషాన్ని మనం చూడాలి. నేను ఇంకో వ్యక్తి గురించి చెప్తాను. యోబు గ్రంథము 1:8 చూడండి, జోబు ఏం చెప్పాడో చూద్దాం. యోబు గ్రంథము 1:8 దేవుని సాక్ష్యం ఏంటో చూడండి యోబు గురించి.
అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా?
ఆలోచించితివా?
అతడు యథార్థవర్తనుడును.
ఎలా ఉంటాడంట? యథార్థవర్తనుడు,
న్యాయవంతుడునై,
న్యాయవంతుడును,
దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.
ఒక్క నిమిషం, మన గురించి లేక నీ గురించి ఒక రోజులో ఈ సాక్ష్యం చెప్పగలమా? ఒక నెలలో చెప్పగలమా? ఒక సంవత్సరంలో చెప్పగలమా? సాక్ష్యం ఎన్ని రోజుల్లో చెప్పాలి చెప్పండి. ఇప్పుడు ఈ సాక్ష్యం చెప్పాలంటే అక్కడ టైం పీరియడ్ ఎంత చెప్పచ్చు? దేవుడు ఎంతకాలం పరీక్షించి ఉంటాడు? పుట్టినది మొదలుకొని అతని గురించి మాట్లాడుతున్నంత వరకు దేవుడు ఏం చేశాడు? అతను పరీక్షించాడు. యథార్థవర్తనుడుగా ఉన్నాడు. దేవుడు బయటికి కనపట్టలేదు కానీ సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతున్నాడు. ప్రతి హృదయాన్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆదికాండంలో నరులి ఊహ హృదయములో కేవలము అంతా చెడ్డది అని అంటే మనల్ని ఎతికితే ఏముంటుంది? ఆదివారం వీళ్ళు చాలా బాగుంటారు, సోమవారం శనివారం వీళ్ళందరూ చెడ్డోళ్ళు అని చెప్తాడే మనకి. ఆయన చెక్ చేస్తున్నాడా లేదా? ఒక్క సాక్ష్యం ఇచ్చాడనంటే అది ఎప్పటి కాలం నుంచి ఆ విషయాన్ని చూసి దేవుడు పరిశీలించి పరిశోధించి చక్కగా ఆ విషయాన్ని మరి ఓపెన్గా మాట్లాడాడు. అది పూర్వము ప్రస్తుతము భవిష్యత్తులో కూడా అతడు మారడు అనేటువంటి ఉద్దేశంతో కదా చెప్పుంటాడు. ఒకవేళ అదే కనుక భవిష్యత్తులో 42వ అధ్యాయంలో యోబు చేసిన పనే కనుక తప్పు అయిపోయింది అనుకుందాం, తప్పు చేసేసాడు అనుకుందాం, మనం ఇక్కడ కొంతమంది నమ్మినప్పుడు జరిగిన పరిస్థితులు లాగా జరిగింది అనుకోండి, అప్పుడు దేవుడు ఆలోచన తప్పు అయిపోద్దా లేదా? దేవుడు తప్పు చేశాడు అనుకుంటాం లేదా? 1వ అధ్యాయంలో దేవుడు ఇలా అనుకున్నాడు కానీ అప్పుడు యెహోవా పొరపాటు చేశాను అని ఉంటుంది. ఎక్కడైనా వచ్చిందా? దేవుడు తప్పు చేయగలడా? తప్పు చెయ్యలేని శక్తి దేవుడు కాబట్టి అంత పొరపాట్లు లేనటువంటి పరిపూర్ణతలో అతడి భవిష్యత్తు గురించి కూడా ఒక సాక్ష్యం కలిపి చెప్పాడంటే నీ హార్ట్ని ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడో చూడండి. ఈరోజు నువ్వు మామూలుగా కనపడవచ్చు, ఈరోజు నువ్వు పరిశుద్ధంగా కనపడవచ్చు, దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు కొన్నిసార్లు పరిశుద్ధమైన హృదయం కలిగి చూపించుకోవచ్చు, కానీ ద నెక్స్ట్ డే గురించి కూడా దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. దట్ ఈస్ వాట్ జోబ్ టెస్టిమనీ మనకు నేర్పిస్తా ఉంది, ఆ సాక్ష్యం మనకు రాస్తా ఉంది. ఆదికాండం 6:9 నోవా గురించి మాట్లాడేటప్పుడు ఒక చక్కటి సాక్ష్యం ఉంది. అక్కడ ఏముందో చూడండి, ఆదికాండం 6:9 నోవాహు నీతిపరుడు, తన తరముల్లో నిందారహితుడు అయ్యున్నాడు.
నోవాహు దేవునితో కూడా నడిచినవాడు.
ఈ పదవి ఎప్పుడైనా ఎక్కువసార్లు పట్టుకున్నావా? దేవునితో నడిచినోడు గురించి ఎవరి గురించి మాట్లాడతాం? హానోకు గురించి మాట్లాడదాం. ఇక్కడ మరొక బెదర్ ఉన్నాడని ఎందుకు ఎవరు చెప్పలేదు మనకి? చదవట్లే మనం. ఎవరు నడిచాడు? నోవా దేవునితో నడవటం ఎవరైనా చూసారా చూడలేదా? చూసుంటారా చూడలేదా? చూసుంటారా చూడలేదా? పిగ్గా చూసుంటారు చూడలేదు? నో. హనోకు దేవునితో నడవడం చూసుంటారా చూడరా? చాలామంది ఏమనుకుంటారంటే, మీ నాన్నగారు చేసే పని మీ ఇంట్లో వాళ్ళకి తెలుసో తెలీదా, మాట్లాడండి, మీ వీధిలో వాళ్ళకి తెలుసో తెలీదా, మీ తల్లిదండ్రులకి మీ చుట్టాలకి మీరు చేసే పనులు తెలుసో తెలీదా. మొన్న ఎవరో ఫంక్షన్ చేశారు, ఆ ఫంక్షన్ చేసిన తర్వాత ఆయన గిఫ్ట్లు అందరికీ కూడా గోల్డ్ కాయిన్లు ఇచ్చాడు, బంగారు రూపులు లాంటివి కొంచెం పెద్దవి అందరికీ గిఫ్ట్లు ఇచ్చాడు. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం తిన్నవాడు అందరికీ అది ఇచ్చాడు. ఇస్తే వాళ్ళందరూ అనుకుంటారు, మా నాన్నకి ఎంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంతమందికి ఎలాగిచ్చాడు, అయ్యి బాబు ఏదో జరిగింది. ఇంట్లో వాళ్ళందరినీ ఎవరిని కదిపినా మాకు తెలియదండి అంటారు. నిజంగా చెప్పండి, తెలుసో తెలీదే? అందరికి తెలుసు, బయటికి మనం అందరికి. అలాంటిది నోవా నడు హనోక్ నడుస్తుండేటప్పుడు ప్రతిరోజు అతను చేస్తున్నటువంటి ప్రతిచర్యను చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు. బట్ వాళ్ళందరికీ నోవాహులాగా దేవుని వెంబడించడం కష్టమైంది. ది డిన్ ఫాలో నోవా తరాలని ఎందుకు రాశాడు మరి? లేకపోతే అక్కడ ఇదిగో పలానా 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 జెస్టినేషన్ ఎందుకు ఇచ్చారంటే, ఆ జీనియాలజీలో వాళ్ళందరూ నోవా నడిచిన పనులు చూశారు కానీ వాళ్ళకి నచ్చలే దేవుని వెంబడించడం. ఇప్పుడు ఇక్కడ నోవా ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు. నోవా దేవునితో నడుస్తున్నాడు కాబట్టి వాళ్ళ ఆవిడ నోవాహ్ను వెంబడించింది. నోవాహు దేవునితో వెంబడిస్తున్న చూస్తున్నాడు కాబట్టి నడుస్తాం, వాళ్ళ ముగ్గురు కొడుకులు ఆ నోవాహ్ని వెంబడించారు. నోవాహు నడవడం చూస్తున్నారు కాబట్టి ముగ్గురు బయట నుంచి వచ్చిన కోడళ్ళు కూడా ఆయన్ని చూస్తున్నారు. ఈరోజు తల్లి నువ్వు ఎట్టు నడుస్తున్నావో నీ పిల్లలు చూస్తారు, నీకెందుకు భయపడరు? అర్థమైందా? ఎందుకు నీ మాటకు లోబడరు? ఎందుకు నీ ప్రార్థన వినరు? ఎందుకు నీ పరిస్థితుల్లో నీ పిల్లలు నీ పక్షంగా నీ హృదయాన్ని చూడట్లేదు? నీ భర్తగా నీ పరిస్థితులు ఎందుకు నీ భార్యని నానర్ చేయట్లేదు? నువ్వు దేవునితో నడవట్లే, నువ్వు దేవుణ్ణి నడుస్తున్నాడని చెప్పి చర్చికి నడుస్తున్నావు, నువ్వు దేవునితో నడుస్తున్నాడని చెప్పి బైబిల్ చదువుతున్నావు, నువ్వు దేవుడితో నడుస్తున్నాడు అనుకుని ప్రార్థన చేసుకుని మోసం చేసుకుంటున్నావు. కానీ నువ్వు నిజంగా దేవుడితో నడిస్తే నోవాహు ఒక కుటుంబం మాత్రమే ఓడ కట్టడానికి దివారాత్రాలు సిద్ధపడినట్లు నీ చేత కూడా దేవుడు ఒక రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేస్తాడు. చెప్పుకుంటున్నాం మనం, మేము నడుస్తున్నాం, మేము ఉంటున్నాం, నేను ఒక్కడనే రక్షించబడ్డాను, నేను ఒక్కదానే నేను సంఘం కలుతాను, నేను ఒక్కదానే మయం మొక్కితే దేవుణ్ణి అయ్యాన్ని అబద్ధాలు. దేవునితో నడిచే పద్ధతి వేరు. దేవుడు హృదయాన్ని చూస్తాడు, అందుకు అతనికి అంత పెద్ద బిల్డింగ్ ఈ ప్రాజెక్ట్ ఇచ్చాడు. అంత పరిపూర్ణతలో దాన్ని చేయాలంటే దేవునికి మాత్రమే నమ్మగలిగినటువంటి సాధ్యమైన పని నీ హృదయం లోపల ఆ నమ్మకత్వాన్ని చూడడం. కాబట్టి ప్రతి సమయంలో నిన్ను దేవుడు ఒకటి అడుగుతాడు. 23వ అధ్యాయం సామెతలు 26వ వచనం చూడండి. ప్రొవర్బ్స్ 23:26 23:26 నా కుమారుడా, దేవుని యొక్క మాట ఇది, నా కుమారుడా
నీ హృదయమును నాకిమ్ము,
నాకు నీ వెండి వద్ద నాయన, నీ ఆస్తి తేవద్దు బాబు, నీ భూములు నాకు అప్పగించి పెట్టక నాయన, నీకున్న గొప్పతనాలు ఏమని ఉంటే. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు మా ప్రెసిడెంట్ గారికి ఈసారి యునానిమస్గా ఎలక్ట్ అయ్యాడు, మీరు వచ్చి ప్రార్థన చేసి ఆయన కుర్చీలో కూర్చోబెట్టండి అన్నాడు. మీ ప్రెసిడెంట్ యునానిమస్గా ఎలక్ట్ అయితే నేను ప్రార్థన చేసి కూర్చోబెడితే అతడు దేవుని పరిపాలన అందిస్తాడా అని అడిగాను. అందించాలి కదా మరి. ఏ పరిపాలన? సొలొమోను ఏం చేశాడు? ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలని దేవుడు అడిగితే అయ్యేమొద్దు బాబు నీకు తగిన జ్ఞానం నాకు ఇవ్వన్నాడు. అప్పుడు దేవుడు అవన్నీ ఇచ్చాడని. మరి నేను దేవుని పక్షంగా ప్రార్థన చేస్తాను, దైవపక్షమైన పరిపాలన అతను అందించగలడా అని అడిగితే సార్ చూసి చూడనట్టు ఊరుకోవాలి. యేసుప్రభు నమ్ముతాడు, మనకు ఒక అవకాశం, ఈరోజు మనం వెళ్ళి ప్రార్థన చేస్తే రేపు అది ఖచ్చితంగా దేవుని దగ్గరికి వస్తాడని అది స్వార్థమే. ఈరోజు ఏదో బ్రాకెట్ వేసి, ఈరోజు ఏదో ఊరేసి, ఈరోజు ఏదో ఉచ్చేసి అని లాగేద్దాం అనుకుంటే ఈ తండ్రి ఆకర్షించకపోతే నీ ప్రార్థనలకు వచ్చేస్తాడు. ఎవరికా నేను తిప్పిస్తాను, నేను నడిపిస్తాను అనుకుంటారు అబద్ధాలు, కానీ అవి ఏం జరగవండి. అందుకే అంటున్నాడు ఆయన, ఏమంటాడు, నా కుమారుడా
నీ
హృదయమును నాకు ఇమ్ము,
నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము,
నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉంచుకో. మీకేది నచ్చితే దాన్నే చేస్తారా, లేక ఎవడో నాకు చెప్పింది నచ్చితే మీరు చేస్తారా? మీకే దారి నచ్చితే, మీకే పద్ధతులు నచ్చితే, ఏ పనులు నచ్చితే, ఏ పద్ధతుల్లో చేస్తే ఏ రిజల్ట్ నువ్వు కోరుకుంటావో అవే మీరు చేయడానికి ఇష్టపడతారు. ఆ పనులు, ఆ మార్గాలు, ఆ పద్ధతులట దేవుని యొక్క పద్ధతులు నీ కన్నులకు పెట్టుకోమంటున్నాడు. నా కుమారుడా నీ హార్ట్ నాకు ఇవ్వయ్యా అన్నాడు. ఎటు కోసి తీసేవడమా? కాదు. మరి ఎలాగా బైపాస్ చేయటమా, దారి ఇంకోవైపు తీసుకెళ్ళి? అది కాదు. నీ హృదయములో, అంటే నీ శరీరములో, నీవు ఏ ప్రదేశంలోనైతే దేవుని కొరకు నువ్వు ఒక పని చేయాలనుకుంటావు అక్కడ నీ హృదయపు తలంపులు దేవునికి అప్పగించాలి. చాలామంది చెడ్డ పరిస్థితులు ఎక్కడ ఉంటాయో తెలుసా? ఆయన్ని చాలామంది వెతుకుతున్నారు, దేవుణ్ణి వెతుకుతున్నారు కానీ హృదయాన్ని ఇవ్వట్లేదు. దేవుణ్ణి వెతకడం అని అంటే ఇందాక నేను చెప్పాను చూడండి, చర్చిలకు వెళ్ళడం, బైబిల్ చదవడం, వాక్యాలు వినడం, వాక్యాలు చదవడం, బోల్డ్ మంది చెప్పిన ప్రసంగాలు ఇంటర్నెట్లో వెతుక్కుని వినడం, దైవికమైన కార్యాలు తెగజేసేయటం, ఉపన్యాసాలు దంచేయటం, బాహ్య రూపాలలో వేషాలు మార్చుకోవటం, వస్త్రాలు మార్చుకోవటం, వాక్కులు మార్చుకోవటం, అత్యధికమైన పరిపూర్ణమైన పరిచర్యలు చేసేయటం, ఇవన్నీ దేవుణ్ణి వెతుక్కోవటమే తప్ప దేవుని యొక్క మార్గాలను వెంబడించటం కాదు. దిస్ ఇస్ టూ డిఫరెంట్. కానీ మనందరి హృదయాల్లో దేవుణ్ణి వెతికితే సరిపోద్ది అని ఆలోచిస్తున్నాం, కానీ దేవుని యొక్క మార్గాలలోనే నేను ఉండాలి, నేను ఖచ్చితంగా దేవునికి నా హృదయాన్ని ఇచ్చేసేయాలి, నాకంటూ నా ఓన్ డైరెక్షన్లో నేను ఉండకూడదు, నా స్వంతానికి సంబంధించిన ఏవి నాకు ఉండకూడదు, నన్ను పుట్టించినవాడు, నన్ను నడిపిస్తున్నవాడు, నన్ను బలపరుస్తున్నవాడు, నన్ను విమోచించుకుడు యేసు క్రీస్తు వారి ఆయన బోధకు పూర్తిగా నన్ను నేను అప్పగించుకోవాలనే విషయం ఎంతమందికి చెప్పినా ఎక్కదు బుర్రకి. వాళ్ళు మధ్యలో వాళ్లే నిలబడి ఏదో మాటలు చెప్తా ఉంటారు. అందుకనే వీటి ద్వారా మనం ఏం చేయగలమో తెలుసా? అప్పుడు నేను చెప్పిన పద్ధతులు ఏది? బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, ఎన్ని ఉన్నాయే, దేవుని దృష్టిలో పడగలం. ఖచ్చితంగా మనం దేవుని దృష్టిలో పడ్డాం, ప్రయత్నం చేస్తాం. రెండవది ఏంటంటే, ఇంకొక మాట చెప్పాలి, టీవీలో పరిచర్యలు చేయటం, పుస్తకాలు రాయటం, వీడియోలు, పోస్టర్లు మొదలైన వాటి ద్వారా గొప్ప దైవజనులు, అంతర్జాతీయ దైవజనులు అంట, మళ్ళీ వీళ్ళేం ఈ లోకల్ కాదు, వీళ్ళు ఇంటర్నేషనల్ దైవజనులు, ఇలాంటి రకరకాల విషయాల్లో ఈ ప్రసిద్ధి చెందిన వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో పడిన వాళ్ళ, మనుషుల దృష్టిలో పడిన వాళ్ళ. ప్రాబ్లం ఏంటంటే, మనం మనుషుల దృష్టిలో పడడానికి చేసిన తపన, దేవుని దృష్టిలో చేయటానికి పడటానికి మనం చేసేటువంటి తపన, నీ హృదయము దేవునికి ఇస్తే ఇన్స్టెంట్గా ప్రభు నీతో పనిచేసేస్తాడు. నీకేది కావాలి? ఆయన దృష్టిలో పడ్డానికి సంవత్సరాల కాలం గడుపుతూ భక్తి చేస్తావా? నీ హార్ట్ ఆయనకిచ్చి ఆయన నీతో నడిచేలా చూసుకుంటావా? అక్కడ హృదయాన్ని పరిశోధిస్తున్నాడనే విషయం మనం మర్చిపోతున్నాం. అందుకనే హృదయాన్ని పూర్తి స్థాయిలో దృష్టిలో పడటం వేరు, హృదయాన్ని అంగీకారంగా దేవునికి మలుచుకోవటం వేరు. ఈరోజు మన విస్తారమైన కార్యకలాపాలలో మన హృదయంలో దేవునికి ఇచ్చినటువంటి స్థానం ఎంత, ఒకసారి పరీక్షించుకోండి. నేను గబగబా కొన్ని రిఫరెన్స్ చెప్తాను, ఎక్కడెక్కడ దేవుడు ఎలా చేస్తాడో చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 14:8, ఎక్సోడస్ 14:8, ఫరోతో దేవుడు ఏం చేశాడు చెప్పండి. నిర్గమకాండం 14:8, ఎక్సోడస్ 14:8,
యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా,
ఐగుప్తు రాజైన ఫరో హృదయాన్ని ఏం చేశాడు?
కఠినపరచగా.
దేన్ని కఠినపరిచాడు?
హృదయమును.
దేన్ని?
హృదయమును.
ఇంకేదైనా పాటను కఠినపరచగా దేవుడు? దేవుడు ఒక మనిషితో డీల్ చేయాలంటే ఒకే పాటను వాడుకుంటాడు. ఆ పాటు నీకున్న గుండెకాయ కాదు, హృదయము. హృదయము అనేది నువ్వు చెప్పుకునే కనపడుతున్న ప్రదేశం కాదు, అది కనపడని ప్రదేశం. ఆ ప్రదేశంలో ఏదో జరుగుద్ది, అది నీకు మనస్సు అనొచ్చు, తలంపులు అనొచ్చు, ఊహలు అనొచ్చు, హృదయం అనొచ్చు, మనస్సాక్షి అనొచ్చు, లేక ఇంకేదో చెప్పచ్చు. దానిని నీవు కళ్ళుతో చూడలేవు, కానీ ఆ ప్రదేశంలో జరిగే చర్యే నీవు లేక నేను మనము. అంటే ఔటర్ ఎగ్జిస్టెన్స్ ఇస్ డిఫరెంట్, ఇంటర్నల్ ఇస్ డిఫరెంట్. బయటకి కనపడని వ్యక్తి లోపలికి ఉంది అని అంటే, లోపల చీల్చినా కూడా లోపల ఒక మనిషి అవడం మీకు కనబడడు, అదే రూపం కనబడదు. కాబట్టి ఫరోని ఎక్కడ కఠినపరిచాడు దేవుడు? కఠినపరుస్తాడు. నిర్గమకాండ 35:21-22, 35:21-22, ఎక్సోడస్ నిర్గమకాండ 35:21-22.
తరువాత యవని హృదయము వాణ్ణి రేపెను,
యవని హృదయము వాణ్ణి రేపెను,
యవని మనసు వాణ్ణి ప్రేరేపెను,
యవని మనసు వాణ్ణి ప్రేరేపించెను.
వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రములు కొరకును యెహోవాకు అర్పణమును తెచ్చిరి.
ఎవరిని రేపాడో, ఎవరిని ప్రేరేపించాడో, ఈ ప్రేరేపణలు రేపడాలు ఎక్కడ జరుగుతాయి చెప్పండి? కొన్నిసార్లు మనం లే అని అంటే నీ ఒంటిని పట్టుకుని లాగితే తప్ప మనిషి కదలడు. ఇది ప్రేరేపణ కాదు, దేవుడు తన హృదయములలో ప్రేరేపించాడంట. ఆ ఎవరెవరినైతే ప్రేరేపించాడో, ఆ స్త్రీలు చక్కట కుట్టు పని, కట్టు పని, అల్లిక పని, ఇవన్నీ కలిగిన వాళ్ళందరూ కూడా లేచి ఏం చేశారు? దేవునికి ఆయన పనులు చేయటానికి ప్రయత్నం చేశారు. ప్రేరేపించటం, నీ లోపల నుంచి కొన్ని విషయాలకు రేపబడటం అనేది ఎవరు చేస్తారు? నీ హార్ట్లో దేవుడు ఎలా పనిచేస్తాడో చెప్తున్నా చూసుకోండి. కఠినపరుచు పని దేవునిది, ప్రేరేపించు పని, రేపు పని దేవునిది. 36:2, నిర్గమకాండ 36:2, 36:2, ఎక్సోడస్ 36:2,
బెసలేలును,
అహోలీయాబు,
యెహోవా యవని హృదయములో ప్రజ్ఞ పుట్టించెను.
యవని హృదయములో ప్రజ్ఞ పుట్టించెను. ఇట్స్ నాట్ బై ఎక్స్పీరియన్స్, ఇట్స్ నాట్ బై ప్రాక్టీస్, ఇట్స్ నాట్ బై లెర్నింగ్, ఇట్ నాట్స్ బై ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ దేవుని వలన ప్రేరేపించబడిన స్థితి. మీరు చదువుతారు ప్రపంచ చరిత్రలో గొప్ప గొప్ప మేధావులు అనబడినటువంటి వాళ్ళు ఎవరూ కూడా కాలేజీలకు వెళ్ళినోళ్ళు కాదు. థామస్ ఆల్వా ఎడిసన్ దగ్గర నుంచి ఐన్స్టీన్ వరకు, మనం చదివినటువంటి మైఖేలాంజెలో ప్రపంచాన్ని అద్భుతమైన తన సృష్టితో రకరకాల యంత్రాలను బొమ్మల్ని గీసి తయారు చేసినటువంటి మైఖేలాంజెలో వరకు ఎవరూ కూడా వాళ్ళ హృదయాలకు దేవుడు ఏం చేశాడు? ప్రజ్ఞ పుట్టించాడు. బెసలేలు అనేటువంటి వ్యక్తిని, అహోలియాబు అనే వ్యక్తిని, వాళ్ళని ఎలాగైతే దేవుడు ప్రజ్ఞ పుట్టించి ప్రేరేపించాడో దేవుని దగ్గర ఉన్నటువంటి పద్ధతులన్నింటినీ వాళ్ళు తయారు చేశారు. హ్యాక్స్ అని మనం ఇంటర్నెట్లో కొన్ని వెబ్సైట్లో మనం చూస్తుంటాం, లైఫ్ హ్యాక్స్ అని. పాడైపోయిన జీన్ ప్యాంట్తో మనం ఆ లెటర్లు పెట్టుకునేది ఎలా తయారు చేయొచ్చు, ఏవో రకరకాల వేస్ట్ నుంచి బెస్ట్ తయారు చేయటం, రకరకాల హ్యాక్స్ అంటున్నాం. ఈ హ్యాక్స్ ఎవడో ఒకటి బుర్రలో పుడతాయండి. ఆ బుర్రలో పుట్టించిన వాడు ఎవడంట? అది బుర్ర అనకూడదు, హృదయం అందాం, అది ఏ పాటు కానీ. అంటే దేవుడు తన హృదయాన్ని ఏం చేస్తాడు? ప్రేరేపించినప్పుడు ఆ పనులు చేయటానికి వాళ్ళు క్రియేటర్స్గా మారిపోతారు. గాడ్ ఈజ్ ఎ బెస్ట్ క్రియేటర్. దేవుని చేత మనం క్రియేషన్, క్రియేట్ చేయబడ్డాం, మనలో క్రియేటివిటీ ఉంది. ఆ క్రియేటర్ తాలూకా క్రియేటివిటీని వాడిన వాడు ఒక కొత్త ధనాన్ని తయారు చేయగలదు. ఈ ప్రేరేపణ అంత ఎవరిది? దేవుంది. కాబట్టి మీరు చదువుకుని లేదా నేర్చుకుని లేదా ఎక్కడికో వెళ్ళి ప్రాక్టీస్ అయ్యి అప్రెంటిస్షిప్ అయ్యే అక్కర్లేదు, నీ హృదయం దేవునికి అప్పగిస్తే ఆయన చేసుకునే పనులు అవి. నెక్స్ట్ లేవికాండము 26:36, లేవికాస్ 26:36, 26:36.
మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశములో ఉండగా,
శత్రువుల దేశములో ఉండగా
వారి హృదయములలో అధైర్యము పుట్టించదను.
ఏం చేస్తాడంటే దేవుడు కొన్నిసార్లు అధైర్యాన్ని కూడా పుట్టిస్తాడట. మనమేం పడదోసుకుని పోయాం అనుకోండి, అయిపోతాం అక్కడ. అధైర్యాన్ని పుట్టించేవాడు కూడా దేవుడే. శత్రువుల పరిస్థితుల మధ్యలో మీరు నేను చెప్తున్న రిఫరెన్స్లు కనుక మీరు కంటెస్ట్ని పూర్తిగా చదివితే, నేను రిఫరెన్స్ మాత్రమే చెప్తున్నాను, ఆ వర్డ్ మాత్రం మాట్లాడుతున్నాను, మీరు టోటల్ కంటెస్ట్లోకి వెళ్తే నీ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు దేవుడు ఇలాగే పనిచేస్తాడు. నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, మార్పు లేనివాడు. ఆయన పాత నిబంధనలో మనకు ప్రతిదీ ఛాయారూపకంగా పూర్తి స్థాయిలో పెట్టాడు. ఆయన అలాగే పనిచేస్తాడు. సో అలాంటి పరిస్థితులు నీ చుట్టూ అక్కడ ఏమైనా ఉన్నాయనుకో, ఒకవేళ నీ హృదయంలో ఏమైనా కలిగిస్తే ఏం జరుగుద్దో తెలుసా? నేను దీన్ని ఆలోచించడం నాకు ఒకటే అర్థమైంది, ఆ ప్రదేశంలోకి వెళ్ళిపోయి చుట్టూ శత్రువులు ఉన్నారండి, నాకు ఒకే ఒక నమ్మకం, దేవుడు నాతో ఉన్నాడు అని నేను సంసోలాగా తల దిల్చాను అనుకోండి, ఒక్క దెబ్బకు నరికేస్తారు నన్ను. అదే నేను భయపడ్డాను అనుకోండి, ఒరేడు పీరుకోడరా, ఈడెందుకురా, మనం చంపుతాం, తీసి పండురా అని దావి చూడండి, గడ్డం మీదుగా ఉమ్ము కరుసుకుని పిచ్చోళ్ళకి పనిచేశాడంట. శత్రువు దగ్గరికి వెళ్ళినాక ఏం చేశారు అప్పుడు దావీదిని? వదిలేంట్రా, ఈ పిచ్చోడిని రాజు దగ్గరికి తెచ్చారంట బాబు. రాజు దశ రాజు సన్నిధిలో మెంటలోళ్ళని, పిచ్చోళ్ళని, పిచ్చి చేసలు చేసుకోవాలని తీసుకురాకూడదు. తీసుకొచ్చినోడు నరికేస్తాడు రాజు. అందుకని ఈ పిచ్చోడిని ఎందుకు తీసుకొచ్చారు, పని బయటకు అన్నాడు. ఇంతకాడు రాజు తర్వాత తెలిసింది, బయటకు వెళ్ళాక ఆడ పేక్కోయడానికి అది తీసుకొచ్చాక. అలా ఉంటుంది. అంటే కొన్ని పరిస్థితుల్లో శత్రువు దగ్గరికి వెళ్ళేటప్పుడు భయము పుట్టించే పని ఆయనదే, ప్రేరేపించు పని ఆయనదే, రోషం పుట్టించు పని ఆయనదే. అక్కడ పరిస్థితులు హార్ట్తో దేవుడు ఎలా పనిచేస్తున్నాడో చూడండి. మరి ద్వితీయోపదేశ కాండం 2:30 Deuteronomy 2:30. ద్వితీయోపదేశ కాండం 2:30.
అయితే హెష్బోను రాజైన సీహోను,
సీహోను రాజు అనేవాడు ఒకడున్నాడు అక్కడ, హెష్బోను రాజు,
మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు.
అవును,
నేడు జరిగినట్లు నీ చేతికి అతన్ని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరిచి,
మనస్సును కఠినపరిచి
అతని హృదయమునకు తెంపు కలుగజేసెను.
తెగింపు కలుగజేశాడంట. ఏం చేశాడు? హృదయానికి ఒక పక్క కఠినపరుస్తున్నాడు, అట్ ద సేమ్ టైం వెళ్ళిపోరా అన్నట్టు అనిపించింది. అంతే, ఈ పనులను ఎవరు చేస్తారు? నీ లోపల జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావేమో, జరగదండి. అదంతా ఎవరు జరుగుతుంది? దేవుడు జరిగిస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవునికి భయపడే జనము చుట్టూ జనముగా నువ్వు ఉంటే నీ కోసం దేవుడు ఇంతమందిని మార్చుకుంటాడు. ఒకవేళ నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా, దేవునికి నీ హృదయం అప్పగించిన వ్యక్తిగా ఉంటే నీకు అన్ని పనులు అలా చేస్తానుంటాడు. అంతేగాని హాఫ్ మైండెడ్తో ఉండి ఇలాంటి పనులు నీ లోపల కూడా జరుగుతూ ఉంటాయి, ఇది కూడా దేవుడే అనే దయ్యం చెప్తాడు నీకు, ఇది కూడా దేవుడే చెప్తున్నాడు చేసుకో అని, మోసపోతావు. జాగ్రత్త, దేవుని మార్గాలు నీ కళ్ళుకి కనపడితే తప్ప నువ్వు మంచి ఏంటో చెడేంటో తెలియలేవు. ఎందుకంటే హృదయాన్ని పరిశోధించేవాడు మాత్రమే మంచిని నీకు చెప్పగలడు, మిగిలిన ఎవడు చెప్పలేడు. జాగ్రత్త. ద్వితీయోపదేశ కాండం 13:3.
అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని,
ప్రవక్త గురించి చెప్తున్నాడు,
సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలే అనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను
మీ పూర్ణ హృదయముతోను
మీ పూర్ణ ఆత్మతోను
పూర్ణ ఆత్మతోను
ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు.
ఎక్కడ పరీక్షిస్తాడు? క్వార్టర్లీ టెస్ట్లు, యాన్యువల్లీ టెస్ట్లు, స్లిప్ టెస్ట్లు, ఎస్ఏటీలు ఉండవండి. ఏం టెస్ట్ ఉంటుంది? డైరెక్ట్గా మీ హార్ట్ టెస్టే ఉంటుంది. హృదయాన్నే పరీక్షిస్తాడు. హృదయాన్ని మీరు ఖచ్చితంగా కరెక్ట్గా ఆయన్ని ఫాలో అవుతున్నారా లేదా అని పరీక్షించడానికి దేవుడు నీ హార్ట్ని వాడుకుంటాడు. చూసుకో, ఒకసారి మీరు మామూలుగా ఆలోచించండి. అంటే వాక్యం ఆపి చెప్తున్నాను, మామూలుగా ఆలోచించండి. డే టు డే లైఫ్లో మనం అన్నిసార్లు అన్ని సమయాల్లో, అంటే మన వాచి తిరిగే టైం అంతట్లో దేవుని ఫాలో అవుతామా? ఎటు నిలువగుపుతున్నారా, అడగుపుతున్నారా, ఎటు ఉపాలు తెలియటేదా? అన్నిసా అంత ఆల్ ద టైం తిరుగుతున్నప్పుడు మినిట్ టు మినిట్, ఒకవేళ మనం స్కానర్ పెట్టామనుకోండి, మన వెనకాల సీసీ కెమెరానే ఫాలో అవుతుంది అనుకోండి, ఏదో బిగ్ బాస్ లాగా మన ఇళ్ళల్లో, ఏం చేస్తాం మనం? ఏదో చేస్తాం అప్పుడు. అది ఒరిజినల్లా ఆ ప్రోగ్రామ్ కోసమేనా? ఆయన ప్రోగ్రామ్డ్ రోబోట్గా పనిచేయాలనుకోవట్లే. నిన్ను చూసిన వాడు నువ్వు దేవుని ప్రోగ్రామ్ అనేలాగా పనిచేయాలనుకుంటున్నాడు. దిస్ మ్యాన్ ఈజ్ ఆఫ్ మైన్, ఇతడు నా హృదయానుసారుడు, ఈమె నా హృదయానుసారాలు, ఈమె నేను నడుస్తాం, ఈయన నేను మాట్లాడుకుంటాం, రాత్రి పగలు నాకు ఈయనకు తేడా ఉండదు అనే స్థాయికి మన హార్ట్ని ఆయన చూడాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా ఉంటున్నామో ఆలోచించండి. 1 Samuel 18:1 1 Samuel 18:1
దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు,
18:1 1 Samuel చాలించినప్పుడు,
యోనాతాను హృదయము దావీదు హృదయము
రెండు హార్ట్లు ఏమయ్యాయి? అసలు అది ఎలా సాధ్యమవుతుంది? రెండు హార్ట్లు కలిసిపోవడం అంటే మీరు ఏమంటారు? దాన్ని ఏమంటారు చెప్పండి? మామూలు భాషలో, మనకు రకరకాల భాషలు వచ్చినాయి ఈ మధ్య. ప్రేమ, ఇంకా భార్యాభర్తలు ఇద్దరు ఒకే మనసుతో నడిస్తే దాన్ని ఏమంటారు? అన్యోన్యత. మన పదాలు చాలా బాగుంటాయి వినటానికే. ఇంకా ఎవరైనా ఇద్దరు స్నేహితులు హార్ట్ టు కలుసుకుంటే వాళ్ళని ఏమంటారు? బా, నిజానికి అది గేస్ అనాలేమో. ఇప్పుడు పదాలు మారిపోయినాయి, స్నేహం అనే విలువ మారిపోయింది. ఒక అమ్మాయి అబ్బాయి స్నేహితులు అయిపోతున్నారు. ఎంత స్నేహితులు అయిపోతున్నారు? డీప్ అయిపోతున్నారు. మళ్ళీ మామూలు డీప్ కాదు, రకరకాల. కానీ వీళ్ళిద్దరి హృదయాలలో దేవుడు ఏదో మనసు పెట్టాడు, ఏదో ఆలోచన పెట్టాడు, ఏదో సంతోషాన్ని పెట్టాడు, ఏదో కెమిస్ట్రీ జరుగుతుంది. అది దేవుని పక్షంగా జరిగింది. ఆ మనస్సు దేవుని పక్షంగా జరిగింది. ఎంత చెబుతున్నా ఇద్దరు గనక ఒకటి అయ్యారు అని అంటే దేవుని చిత్తం లేకుండా అవదు. భార్య భర్త అనే సంబంధం ఇద్దరు కలిసి ఉన్నారంటే దట్స్ అబ్సల్యూట్లీ, అది నువ్వు దొంగ పెళ్లి చేసుకో, ఎత్తుకుని పెళ్లి చేసుకో, లేకపోతే పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకో, లేకపోతే నన్ను నా చేత పెళ్లి చేయించుకో, లేకపోతే ఇంక 10 మంది పాస్టర్లు బుర్ర మీద చేయిపెట్టి దీనికి ఏదో పెళ్లి చేయించినా పెళ్లి పెళ్ళే. బైబిల్ చెప్తుంది వివాహం వివాహమే, అది ఏది అన్నది ఇంపార్టెంట్ కాదు. వన్స్ ఇట్ వాస్ మ్యారీడ్ యువర్ వన్ ఫ్లెష్, ఒక శరీరం అయిపోతుంది. కానీ విచిత్రం ఏంటంటే తన సొంత శరీరాన్ని ప్రేమించలేని వాడు ఇంకొక వ్యక్తిని ఎలా ప్రేమిస్తాడు? అలాగే ఆ అమ్మాయి కూడా ఏం చేస్తారు? వీళ్ళు హాని చేయాలనుకుంటారు, వేరొక శరీరానికి అపకారం చేయాలనుకుంటారు, గాయపరచాలనుకుంటారు, మాటలతో కానీ, చేష్టలతో కానీ, క్రియలతో కానీ, కొన్ని పద్ధతులతో కానీ, ప్రతిసారి ఒకే హార్ట్ లోపల పొగుళ్ళు వచ్చేసి ఆ లోపల కలవనివ్వకుండా ఈ ప్రాబ్లం జరుగుతూ ఉంటాయి. కానీ దావీదు హృదయము, యోనాతాను హృదయము కలుసుకొనేను అనేది ఉత్తమమైన ఫ్రెండ్షిప్కి సాక్ష్యంగా అక్కడ రాయబడి ఉంది. 2 Samuel 2:44 వచ్చిన చూడండి త్వరగా. 1 Kings 2:44 2 Samuel 2:44 దావీదు గురించి విషయం మాట్లాడతాడు అక్కడ.
నీవు మా తండ్రి అయిన దావీదును చేసినట్టు నీ హృదయములో మెదలుచున్న కీడు అంతయు.
ఏంటో?
నీ హృదయములో మెదలుచున్న కీడు అంతయు.
ఎక్కడ మెదులుద్ది కీడు?
హృదయములో.
ఏ పార్ట్లో? మళ్ళీ అదిగో, హార్ట్ అనగానే మీ అందరికీ ఒకటే ఆలోచన, ఏమైపోద్ది ఎక్కడ ఉందో హార్ట్ అనేసుకోండి. ఈ హార్ట్ గురించి కాదు ఆయన చెప్పేది, అది ఎక్కడో ఉంది, అది ఎక్కడుందో చూడండి. చిన్నప్పుడే మనకి చిన్నప్పుడు పిట్టకథలు చెప్పినప్పుడు, పిట్టకథలు అనకూడదు అయ్యే పెద్ద కథలు, ఆ పెద్ద కథలు నేర్పినప్పుడు ఆ మైలు పకీరుగాడి ప్రాణం ఎక్కడుందో తెలుసా అనేవాడు. చిలక ఎక్కడుందో తెలుసా? 7 సముద్రాల అవతల. అక్కడేముందో తెలుసా? ద్వీపం. అక్కడేముంది? కొండ. ఆ తర్వాత చెట్టు, దానికి తొర్ర, దాని లోపల పెట్టాడు. ఎంత నిద్రపోతూ ఈనేవాడమో ఈ రోజులు. అలాంటి కథలు చెప్పండి, వెంటనే గూగుల్లోకి వెళ్ళి చెక్ చేస్తాడు మాయిల్ పక్కీర్ ప్రాణం అని. ఎంత బచ్చగడు గూగుల్ అంటున్నాడే ఇమ్మంటే. ఆ గూగుల్ ఏదో చెప్పుది, ఐ డోంట్ బిలీవ్ మమ్మీ వాట్ గూగుల్ సెడ్ ఇస్ ట్రూ. బైబిల్ దగ్గరికి రావట్లేదు ఎవడో. నా ప్రాణం ఎక్కడుంది, నా హృదయం ఎక్కడుంది, ఏం ఆలోచించట్లేదు. ప్రతిసారి ఇంటర్నెట్ సమ్వేర్ సంథింగ్. కానీ కీడు జరిగించే కేంద్రం ఎక్కడుందని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నీ హృదయం లోపల జరిగేటువంటి పరిస్థితులు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. రెండో దిన వృత్తాంతాలు 16:9 చూడండి, 16:9 పదహారవ అధ్యాయము 9 వచనం రెండో దిన వృత్తాంతాలు గ్రంథం.
తన ఎడల యథార్థ హృదయము గలవారిని.
ఏ హృదయం ఇది?
యథార్థ హృదయం.
అది ఎక్కడ దొరుకుద్ది? మోర్లోనా స్పెన్సర్లోనా? మొన్న నేను మటన్ తీసుకురావడానికి షాప్ దగ్గర నుంచి ఆడొచ్చాడు బాబు, ఆ హార్ట్ వేసే నాకు అన్నాడు. నేను 2 నిమిషాలు ఆయన చూశాను. ఆయన చూసి మొత్తం మీకేస్తే ఎలాగ సార్ అన్నాడు. ఆడు నువ్వు పంచుతావా అన్నాను నేను. అంటే చిన్న చిన్న మొక్కేస్తానంటే సార్. ఆ తర్వాత లివర్ అయ్యాడు. అప్పుడు లివర్ అడిగి సగం మొక్కేశాడు. హార్ట్ ఇడికేసి దాన్ని టక్క టక్క నరుకుతుంటే నాకు అనిపించింది, అబ్బా ప్రభువా ఇలా నా తీసి నువ్వు నరికేసి దాన్ని చక్కగా మొక్కలు కుట్టేద్దా లోపల దాన్ని తీసేసి శుభ్రం చేసేస్తే అనంటే ఏమవుద్ది? అప్పుడు నా ఆయుష్కాలం పెరుగుద్ది, నా మనసు మారుద్దా? ఏమవుద్ది? నా హార్ట్లో ఉన్నటువంటి ఆ కొలెస్ట్రాల్స్ ఆ చెత్త చెదారం అంతా తీసి ఆ వాల్వ్స్ అని రిపేర్ చేసి శుభ్రంగా వాష్ చేసి మళ్ళీ ఇంకో గుండిగా పెట్టేసాను అనుకో, ఏజ్ పెరుగుద్ది అంతే, ఇంకో 4 ఏళ్ళు ఎక్కువ బతుకుతా. కానీ నా లోపల మారాల్సిన మార్పు అయితే జరగదు. అప్పుడు అనిపించింది వాడు హార్ట్ అంతా ఇచ్చాడు, ఇచ్చారో బాబా అని అడిగి. మనం ఎక్కడన్నామో చూసుకోండి. అందుకంటున్నాడు యథార్థ హృదయం మార్కెట్లో దొరకదు. యథార్థ హృదయాలు ఇంకెక్కడ దొరకవు. ఎక్కడ దొరుకుతాయి? దేవుడు వెతుకుతూ మొదలెట్టాడంట. ఎప్పుడైనా సార్ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులారా మీరు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు అడగాల్సింది ఇదే, మీరు యథార్థ హృదయలేనా అని అడగండి. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? రసనాయో డ్రింకో ఇచ్చి ఎత్తుక్కొని బయటికి వెళ్ళాలంటాడు. దొరకరు. దొరుకుతారా? దొరకరా? కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? చదువు. యథార్థ హృదయము కలిగిన వారి కోసం యెహోవా కన్నుదృష్టి
లోకమందంతటా సంచారం చేయుచున్నది.
అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 147 కోట్ల జనాభాలో చర్చిలో దూరిపోయిన మనమేనండి యథార్థవంతులు? కాదు. ఇది మోసగాళ్ల సభ, ఇది పాపుల సభ. పాపులే పరిశుద్ధులు అవడానికి సంఘంగా కూడుకుంటారు. కానీ ఆయన ఆ మాట అంటున్నప్పుడు మీ భయం ఏట్లా? యథార్థ హృదయం కలిగిన వాడిని వెతుకుతున్నాడు దేవుడు అంటే నేను ఒక పని చేస్తున్నానంటే ఆ పనిలో నా హానెస్టీ ఏంటి, నా రియాలిటీ ఏంటి అనేది దేవుడు చూస్తున్నాడంటే నువ్వు ఏదైనా తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తావా? అక్కడ నీ నిందా చెప్పాను కదా, ఆ 4 విషయాల లోపల నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడెక్కడని చెప్పాను? నీ లోపలంటే నీ ఉద్దేశము, నీ కోరిక, నీ ప్రతిఫలము, నీ ప్రేరేపణ అక్కడ కరెక్ట్గా ఉండాలి. ఈవెన్ ప్రతిచర్య తప్పు జరిగినా దేవుడేమనుకోడు. అందుకే దావీదు బెత్షెబ దగ్గరికి వెళ్ళినప్పుడు చేసిన పరిస్థితులు, అలాగే మరికొన్ని పరిస్థితులు దేవుడు ఎందుకు వాటిని ఓర్వడానికి అడ్మిట్ చేయలేదు, అంటే ఒప్పుకోలేదు, కానీ దానికి శిక్షను వేరొక పద్ధతిలో చేయాల్సి వచ్చింది. కారణం ఏంటంటే అతని ఇంటెన్షన్ని చెక్ చేస్తున్నాడు దేవుడు. ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలలో నీ యథార్థతో బయటకు వచ్చేస్తే జాగ్రత్త. అట్లానే దావి చేసింది రైట్ అని నేను చెప్పట్లేదు. ఇతరులు చేసింది నవ్వో తాగేసి పడిపోతే ఏం జరిగింది, ఆ లోతు ఎందుకు ఇలా చేశాడు, ఇవన్నీ అప్రస్తుతమైన విషయాలు. కానీ దేవుడు యథార్థం కలిగిన హృదయాన్ని చెక్ చేస్తాడు. దాని వలన జరిగే పర్యవసానాలకు నిన్ను ఎప్పుడు బాధ్యత చేయడు. ఆ ప్రదేశాలు పరిస్థితులు కరెక్ట్గా ఉంటే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్కి నిన్ను బాధ్యుడిని చెయ్యడు దేవుడు. జాగ్రత్త. రైట్. మరి ఇంకొక మాట చెప్పాలి. నెహెమ్యా గ్రంథంలో 7:9 ఏమన్నాడు చూడండి, 7:5 నెహెమ్యా 7:5 నెహెమ్యా గ్రంథం 7:5
జనసంఖ్య చేయనట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా.
ఏం పుట్టించాడు హృదయంలో?
తలంపు పుట్టింపు.
అదే విషయం మరొకటి చేస్తే దేవుడు శిక్ష పుట్టించాడా లేదా? ఇక్కడ నెహెమ్యాకి ఏమి ఇచ్చాడు?
తలంపు పుట్టింపు.
సి, ఒకసారి దేవుడు నాతో మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ప్రభువా నేను ఇంక ఈ పని ఎప్పుడు చేయను అన్నాను. అంటే వెరీ గుడ్, చెయ్యొద్దు అన్నాడు. ఇక నేను ఆగిపోయాను. ఒకరోజు అదే పని నువ్వు చెయ్యి అన్నాడు. అదేంటి ప్రభువా అలాగంటావా అనంటే, అసలు ఇప్పుడు నేను నీతో చెయ్యొద్దు అని నేను నీతో చెప్పలేదు. ఆ రోజు నువ్వు చెయ్యను అన్నావు, నేను ఓకే అన్నాను. ఇప్పుడు నాకు నీ చేత చెయ్యించాలనిపించింది. నువ్వు వెళ్ళి చెయ్యి, నువ్వు ఎలా చేస్తావు చూస్తానని నాకు మనసు రాలా, సంతోషంగా చేయలేకపోతున్నాను. ఒకవేళ నేను చేస్తే నా దానికి ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. జాగ్రత్తగానండి. నేను ఎప్పుడూ కూడా డబ్బుల గురించి పెద్ద ప్రసంగాలు చేయలే. డబ్బులు తీసుకోవడానికి గురించి కూడా నేనేం పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలే. ఎందుకంటే దేవుని చేతులను తీసుకోవటం నాకు అలవాటు అయిపోయింది కాబట్టి మనుషులు చూడటం మానేసా, మనుషులు అడగడం మానేసా, మనుషులు ప్రేరేపించడం మానేసా. ఒకరోజు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకో అన్నాడు. నేను వెళ్ళా, వెళ్ళి నుంచున్నాను. ప్రార్థన అన్నారు, ప్రార్థన చేశాను. బైబిల్ చిన్న వాక్యం చెప్పండి అన్నారు. వాళ్ళు నన్ను స్కూల్ పిల్లడు ప్రైవేట్కి వెళ్ళిన మాస్టర్ నేను డెమో ఇచ్చినట్టు చెప్పాను. నేను చిన్న వాక్యం చెప్పమంటే మీరు ఎంత టైం ఇస్తారు చెప్పండి నాకు ముందు అన్నాను. 10 నిమిషాలు చెప్పండి అన్నాడు. అక్కడ 20 మంది ఉన్నారు, 20 మందికి 10 నిమిషాలు కరెక్ట్గా 10 నిమిషాల్లో వాక్యం చెప్పాను. మా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. నేను అడుగుతున్నాను మనసులో ప్రభుని, నువ్వు నన్ను ఎందుకు పంపించావు ఇక్కడికి? వీళ్ళు ఇక్కడ నన్ను ఆడేసుకుంటున్నారు ఏంటి? బాల్ ఇటు తను తిట్టించి అటు నుంచి ఇట్లాగా నేను ఈ పనులు నేను చేయను ప్రభు, నాకు ఇష్టం లేదు, నీకు తెలియదా అంటే నోరు మూసుకుని డబ్బులు ఇస్తారు తీసుకో అన్నాడు. ఏ డబ్బులు ఎవడ ఇవ్వట్లేదు, నా చేత అన్ని పనులు చేయించేస్తున్నారు, ప్రార్థన చేయించేస్తున్నారు. ఇంకొకటి ఎవడో వచ్చాడు, వచ్చి పాస్టర్ గారు మీ గురించి చాలా రోజుల నుంచి విన్నామండి, మా అబ్బాయికి అన్నం ముట్టించండి అన్నాడు. ఏంటి ప్రభు ఇవన్నీ నేను ఎప్పుడు చేయలేదండి, నువ్వు మాట్లాడకు నువ్వు చెయ్యి అన్నాడు. ఆడిగా అన్నం ముట్టించాడు. ఒకడు కత్తిరి పట్టుకొచ్చాడు. ఏంటండి అంటే చిన్న 2 కత్తిరీలు వేసేయండి మా పిల్లడికి అన్నాడు. ఏం మంగళ పని చేయలేనండి అన్నాడు. అచ్చ పుట్టుదల తీసేయండి పర్లేదు అన్నాడు. మళ్ళీ ఒక 4 కత్తిరీలు వేసేనాడికి పంపించాను. ప్రభువా నాకేదో చాలా ఎంబ్రెసింగ్ ఉంది ప్రభా, నువ్వు నిలబడు అక్కడ. అబ్బా ఎంత కఠినంగా అయిపోయిందనంటే, కానీ దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాడు. దేవుడు నన్ను 2 రకాలుగా పరీక్షిస్తున్నాడు నాకు తర్వాత అర్థమైంది. ఆవిడొచ్చారు, పాస్టర్ గారు ఇంతసేపు క్షమించండి, ఏటీఎంలు పని చేయకపోవటం వల్ల నేను విశాఖపట్నంలో మధురవాడలో ఉన్న ఆవిడ విజయనగరం వెళ్ళి డబ్బులు పట్టుకొచ్చింది. అంతసేపు నన్ను ఏం చేసి ఉంటారు చెప్పండి అక్కడ. పాస్టర్ పని చేయకూడదని నేను ముందే చెప్పాను ప్రభువా, నువ్వు నన్ను ఎలా ఇరికిచ్చేసావు, అన్ని కూడా చిట్టేసుకుంటాను పక్క. అప్పుడు అంటున్నాడు, సంతోషంగా నేను చెప్పిన పని చేస్తావో లేదో చూస్తున్నాను అంటున్నాడు ఆయన. ఏ పని? మీ నాన్నగారి చూపులో డబ్బులు ఎలా తీసుకుంటారు చెప్పండి. మీరు ఏడుస్తున్నా, బాధతోనా, దుఃఖంతోనా ఎలా తీసుకుంటారు? హక్కు కదా, ఇవ్వుడాడి అది పర్లేదు ఇవ్వండి అడి, లాక్కుంటాం లేదా? ఇప్పుడు నేను సంతోషంగా తీసుకోవాలండి. అసలే ఆనందం తాగిన ఫీలింగ్ నాది. ఎందుకు? ఎంబ్రాస్డ్, ఐ నెవర్ డూ ఇట్, నేను ఎప్పుడు చేయలేదు కదా ప్రభువా. నువ్వు ఇప్పుడు నేను చెప్పిన మాట తలంపు పుట్టించా, నువ్వు సంతోషంగా చేస్తావా లేదా, ఐఎమ్ చెకింగ్ యూ, డూ ఇట్ అని. ముఖం నవ్వుతుంది, లోపల ఏడుస్తుంది. తీసుకున్నాను, మరి ప్రార్థన చేయను. ప్రభు అంటున్నాడు, ప్రార్థన చేసి రా అన్నాడు. సరే చలి ప్రార్థన చేద్దామని చెప్పి పట్టుకుని ప్రార్థన చేసి బయటకు వచ్చాను. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా నా హృదయం తోటి ప్రభువా అలాగే ఎప్పుడు నన్ను తీసుకెళ్ళకు ప్రభు, బాబు బాబు ప్లీజ్ 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 అని. ఒక్కరోజు వరకు ఆ పని నేను చేసేటప్పుడు మనస్ఫూర్తిగా సనుగుడు లేకుండా హార్ట్ఫుల్గా ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి, నేను రోబోట్ని, నా సెల్ఫ్ పనిచేయదు కాబట్టి, ఆ ప్రోగ్రామ్కి నేను లోబడ్డానా లేదా అనేంత వరకు చేశాడు. ఒకసారి అది మధురవాడ దగ్గర, మధురవాడ కూడా కాదు, వేరొక ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పని చేయమన్నాడు. మళ్ళీ వెళ్ళి నిలబడి చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సిస్టర్, దేవునికి మిమ్మల్ని దీవించిన గాక అని చెప్పి పట్టుకుని ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఈ రోజు నుంచి నీ చేతుల్లో డబ్బులు ఇవ్వనన్నాడు. దేవునికి స్తోత్రం ప్రభువా. ఇంత ఆ పని నేను తలంపు పుట్టించిన తర్వాత ఆ పని చెయ్యను అనే పని నేను దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు నీ చేత? ఏడుస్తూ చేస్తావా? అది కూడా చెక్ చేస్తాడు. హృదయపూర్వకంగా చేస్తావా? అది కూడా చెప్ ఆశపట్టి చేస్తావా? అది కూడా చెక్ చేస్తాడు. నీ ఇంటెన్షన్ ఇస్ ఇంపార్టెంట్. నీ హృదయాన్ని చెక్ చేయడం ప్రారంభిస్తే అమ్మ పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు ఏం పెడద్ది, ఏమని ఆలోచిస్తే చెప్పు, పెరిగాకి నాకు ముద్దు పెడతాడని పెడద్దా? పెట్టడనే పెడద్ది. ఎందుకు? ఆమెకి ఏ ఆశ ఉండదు, రేపటి దినం పెట్టబోద్ది దేవుడు చూసుకుంటాడు లేదు, ఈ రోజు మాత్రం తన కడుపు మార్చుకుని తన సగం మొక్క ఎగ్గ కూడా నీకే పెడద్ది అమ్మా ఇంక లేదా అనగానే. అది దేవుని యొక్క మనస్సు. ఒకసారి ఆలోచించండి, ప్రతి సందర్భంలో దేవుడు హృదయం చెక్ చేసుకునేవాడు. మనతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు. ఏమండి? ఎఫ్సి పత్రిక 3:16 వచ్చును, ఎఫిషియన్స్ 3:16. త్వరగా ఎఫ్సి పత్రిక 3:16 వచ్చును,
క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమ ఐశ్వర్యము చొప్పున
క్రీస్తు మీ
హృదయములలో,
ఇంట్లో ఒంట్లోనా ఇంట్లోనా,
హృదయములలో,
ఒళ్ళు కాదు ఇల్లు కాదు అంటే పచ్చబొట్టు కాదు, మెళ్ళ చేసుకున్న బంగారు సిలువ కాదు, నీ ఇంటికి పెట్టిన బోర్డు కాదు, మరి ఎలాగా?
హృదయములలో.
ఎక్కడ ఏ పార్ట్? మళ్ళీ ఇదే హార్ట్ అంటే కాదు, మీ హృదయములలో
విశ్వాసము ద్వారా నివసించు.
ఆయన ఎలా నివసించాలంట?
విశ్వాసము ద్వారా.
యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా నీ హృదయంలో గనక జీవించేటట్లు నువ్వు చేసుకోగలిగితే నువ్వు క్రీస్తు నిబంధన శిష్యుడు అవుతావు, సంపూర్ణుడు అవుతావు. 2 కొలసీ పత్రిక 3:15 కొలసీయన్స్ 3:15 కొలసీపత్రిక 3:15
క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి.
మళ్ళీ మీరు ఆళ్ళు ఏళ్ళు చెప్పిన సమాధానం కాదు, ఎవరి సమాధానం? యేసుక్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో
ఏలుచుండనీయుడి.
ఒకవేళ నాకు ప్రశ్నలు వస్తే ఎవరు సమాధానం ఇస్తాడు? సమాధానకర్త. ఎవరో నాకు చెప్తే నేను ఆనందిస్తానా, దేవుడు చెప్తే ఆనందిస్తానా? కానీ ఈరోజు చాలా మందికి అనుమానాలు, అపనమ్మకాలు, క్వశ్చన్లు, పాయింట్లు, ఇతరుల దగ్గరికి వెళ్ళి సంజాయిషాలు, మరి ఆ డౌట్లు పెట్టడాలు, ఇవన్నీ ఎవరి లేకపోతే అవుతాయి? హృదయములలో యేసుక్రీస్తు సమాధానం ఏలుబడి చేయకపోతే ప్రశ్నలు, సమస్యలు మారిపోతాయి. మొదటి తెసలోని పత్రిక 2:4 2:4
సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను
సంతోషపెట్టు వారముగా కాక
మన హృదయములను పరీక్షించు దేవుని,
మన హృదయములను పరీక్షించు దేవునినే
సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము.
అది అన్నమాట, మనం ఎప్పుడు ఎవరిని సంతోషపరిచేలా చేయాలి? ప్రతిసారి హృదయాన్ని పరిశోధించే దేవునికి సంతోషపరచాలి. ప్రకటన గ్రంథం 2:23 రెవల్యూషన్ చాప్టర్ 2:23
దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరేంద్రియములను
హృదయములను పరిశోధించువాడైనా
నేనే అని సంగములన్నీ తెలుసుకొనును.
ఇప్పుడు ఆయన రెండు చెక్ చేస్తాడు, ఏమేంటి? అంతరేంద్రియాలు, హృదయాలను. ఇర్మియాలు ఏమంటాడు తెలుసా? జ్ఞానేంద్రియాలు కూడా అనేసాడు. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? నీ శరీరానికి బయట ఉన్నటువంటివి. అంతరేంద్రియాలు ఏంటి? బయట 5 ఉన్నాయి, కొన్ని 5 లోపల ఉన్నాయి. ఇప్పుడు మూడోది ఏంటి? మన హృదయముక తలంపులను పరీక్షించేవాడు. దేవుడు నిన్ను ఎగ్జామిన్ చేసేవాడు కాబట్టి హృదయాన్ని పరిశోధించే దేవుని దగ్గరకు మనం చాలా భక్తి చేద్దాం, క్రమమైన భక్తి చేద్దాం, పరిపూర్ణమైన భక్తిని చేద్దాం. లోక సంబంధమైన ఆశకో, ఆశక్తులకో, కోరికలకో, ఇంకేదో అవసరతలకో దేవుని దగ్గరికి రాకండి. దేవుని దగ్గరికి వచ్చిన వారు మనం ప్రార్థన చేసే విషయాల్లో కూడా హార్ట్ పూర్తిగా దేవుని యొక్క మాట నువ్వు చూసేటప్పుడు ఆ శుద్ధి కలిగిన నీ హృదయంలో దేవుడు కనబడేలాగా, చూచుకునేలాగా నీ జీవితాన్ని మలుచుకోండి. అది చాలా ముఖ్యం. మనం చేస్తున్నటువంటి చాలా పనులు లోకంలో మనుషులను, నీ బంధువులను, స్నేహితులను రకరకాల పద్ధతుల్లో మరిదేన్నో ఆశించో భక్తి చేస్తున్నావు. హృదయాన్ని పరిశీలించే వాడి కోసం నువ్వు ఒక్కడు నిలబడితే అబ్రహాము నువ్వే, నిన్నే పిలుస్తాడు. ఆ ఒక్కదానివి నువ్వు నిలబడితే నీవే, యోబు కుటుంబంలో నిన్నే పిలుస్తాడు. ఆ ఒక్కడివి నువ్వే నిలబడితే నీ హృదయంలో దావీదుకు చెప్పిన సాక్ష్యం నీ గురించి చెప్తాడు, యేసు గురించి మాట్లాడిన మాట మాట్లాడతాడు, మండుచూ ప్రకాశించుచున్న దీపమయ్యున్నాడని యోహాను గురించి చెప్పిన మాట నీకు వినపడద్ది, పౌలు గురించి చెప్పిన సాక్ష్యం నీ ముందు ఉంటుంది, పేతురు గురించి మాట్లాడిన దీవెన నీ ముందు ఉండబడుద్ది. ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి రాని నీ కుటుంబంలో ఏ వరుసలో లేని వాడికి నిన్ను ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. నీ హృదయమును చూచుచున్న దేవునికి నీ హృదయాన్ని అప్పగిద్దాం. ప్రార్థన చేద్దాం.